శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యాస్సుమనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శరదిందు వికాసి మందఘాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శ్రీరామచంద్రఖాశ్రిత పారిజాతక సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖంభోరుఘచంచరీకః నిరంతరం మంగళమాతనోతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిహి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. దివ్యాత్మస్వరూపులారా, నిన్నటి రోజున మన ఈ ప్రవచన ప్రయాణంలో కేవలం శంకర భగవత్పాదుల వారి యొక్క విశిష్టత, ఆయన ఆవిర్భవించడానికి కారణం, ఆవిర్భవించినటువంటి ప్రదేశం, ఈ విషయాలు చెప్పుకున్నాం మనం. కేవలం వేద ప్రతిపాద్యమైనటువంటి జ్ఞానమును లోకానికి అందించడం కొరకు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శంకరులుగా అవతరించారు అని పెద్దల నిర్ణయం. ఎందువల్ల ఆయన అవతరించాడో చెప్పుకున్నాం. జ్ఞానమును ప్రతిపాదన. అసలు జ్ఞానము అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, దేన్ని జ్ఞానం అంటాం. విదుః యద్యస్తి ప్రతిరూపాయాం తథైవ నిత్యం ఏతత్ జ్ఞానం అని చెప్పబడింది. ఏదైతే సత్యమైన వస్తువు ఉంటుందో ఆ సత్యమైన వస్తువునే జ్ఞానము అని అంటున్నాం. సత్యము అంటే అర్థము నిజము అని కాదు. ఇక్కడ మైకు ఉన్నది, నేను ఉన్నాను, మీరందరూ ఉన్నారు, ఇది నిజం, సత్యం మాత్రం కాదు. ఎందువల్ల 8:30 దాటితే ఇక్కడ మనం ఉండం, వెళ్ళిపోతాం. అప్పుడేమవుతుంది, సత్యం అవుతుందా? అయ్యే అవకాశం లేదు. ఉన్నంతవరకే సత్యం. అందువల్ల దాన్ని నిజము అన్నారు కానీ సత్యము అనకూడదు. సత్యము అంటే అర్థం శాశ్వతము అని అర్థం. సర్వకాల సర్వావస్థల యందు ప్రవర్తింపబడేటువంటి ఏ వస్తువైనా అది సత్యం. ఆ సత్య వస్తువు ఏదైతే ఉంటుందో అదే జ్ఞానము యొక్క స్వరూపం. ఆ సత్య వస్తువుని తెలియజేయడమే, దాన్ని తెలుసుకోవడమే జ్ఞానము అని అన్నాం. కేవలం వస్తు జ్ఞానం వేరు, విషయ జ్ఞానం వేరు, దైవీ జ్ఞానము వేరు. వస్తు విషయ జ్ఞానము అంటే ఈ వస్తువు ఇక్కడ ఉన్నది అని తెలుసుకోవడం వస్తు జ్ఞానం. విషయ జ్ఞానము అంటే ఫలానా విషయం ఉన్నది అని తెలుసుకోవడం జ్ఞానం. దైవీ జ్ఞానము అంటే సత్య వస్తువుని తెలుసుకోవడం దైవీ జ్ఞానం. సత్య వస్తువు ఏదయ్యా అంటే కేవల పరబ్రహ్మతత్వం తప్ప ఇంకొకటి లేదు. అతి తేలికగా భాగవతంలో పోతన గారు చెప్పారు మనకు, లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతిన్ వెలుంగు అన్నాడు ఆయన. ఈ లోకాలన్నీ పోయినా, లోకంలో ఉండేవాళ్ళు పోయినా, పరిపాలకులు పోయినా, అందరూ పోయేవాళ్ళయ్యా, ఎవ్వరూ ఉండేవాళ్ళు లేరు. ఇవన్నీ పోయినప్పటికీ చిట్ట చివరికి సూర్య చంద్రాదులు కూడా లేకుండా పెంచీకటి, పెద్ద చీకటి ఏర్పడింది. ఆ చీకటికి అవతల ఎవ్వండు ఏకాకృతిన్ వెలుంగు అతని నేసేవింతున్ అని ఒక ఏనుగు చేత చెప్పించారు పోతన గారు భాగవతంలో. కనుక ఆ ఏకాకృతితో వెలిగేటువంటి పరబ్రహ్మతత్వం ఏదైతే ఉంటుందో దాన్ని జ్ఞానము అని అన్నాం. ఆ జ్ఞానమును తెలుసుకోవడమే వేదములో ఉండేటువంటి రెండవ భాగం. గంటల తరబడి మనం పారాయణ చేయవచ్చు, స్వస్తి చెప్పవచ్చు, దాని అర్థం కూడా తెలుసుకోవచ్చు, కానీ ఇవన్నీ తెలిసిన తరువాత ఆ తెలిసిన దాన్ని అనుష్ఠానం చేయడం జ్ఞానం. అటువంటి జ్ఞాన వస్తువు అనుష్ఠానం చేయడం అంటే ఆచరించడమే. ఎవరైతే ఆచరించగలుగుతారో వాళ్ళు జ్ఞానమును పొందినట్టు, వాళ్లను జ్ఞానులు అని అంటారు లోకంలో. తెలిసిన ప్రతి ఒక్కరూ నాబోటి వారు, ఇంకొకటి వారు, ఇంకో రకం వారు జ్ఞానులని చెప్పే అవకాశం లేదు. విద్యావంతులు, పండితులు కావచ్చు, అనేక రకాలైనటువంటి విషయాలను చెప్పవచ్చు, కానీ అనుసరించకపోయిన తరువాత వాళ్లను జ్ఞాని అని అనే అవకాశం లేదు. కేవలం అనుసరించినప్పుడు మాత్రమే జ్ఞాని అవుతాడు. కనుక ఈ అనుసరణ విధానాన్ని ఏ విధంగా చెప్పాలి? ప్రశ్నోత్తర సంవాదేనా? మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు వచ్చి కూర్చున్నారు, నేను వచ్చి కూర్చుని చెబుతున్నా, 8:30 దాకా నేను చెప్పేదంతా మీరు వింటారు, మెదలకుండా వెళ్ళిపోతారు, దానివల్ల ప్రయోజనం లేదట. ఎట్లా ఉండాలి? ప్రశ్నోత్తర విధానేనా, సంవాద రూపేణా అని చెప్పారు. ఏమయ్యా ఇట్లా ఎందుకు చెప్పారు అని మీరు నన్ను అడగాలి. ఎందుకు చెప్పారో నేను కారిక చెప్పి దానివల్ల ఇది జరుగుతుందయ్యా, ఇలా జరుగుతుంది, అందువల్ల ఈ విధంగా ఉండాలని చెప్పారు అని రుజువు చేసి నేను చెప్పగలగాలి. అప్పటికి గాని ఈ చెప్పేవాడు జ్ఞాని కాడు, అప్పటికి గాని అడిగిన వాడు కూడా జ్ఞాని కాలేడు. కేవలం వింటం వెళ్ళిపోవడం దేంతో సమానమవుతుంది? కాలక్షేపంతో. ఇంటి దగ్గర కూర్చుంటే ఏమొస్తుంది? కాసేపు దేవాలయంలో మిమ్మల్ని విమర్శిస్తున్నాను అనుకో మాకండి, ఎందుకంటే అసలు మాకు కావలసింది మీరే కదా, మీరు లేకపోతే ఎవరికి చెబుతాం? కనుక కేవల శ్రవణ మాత్రం కాకుండా అనేక రకాలైనటువంటి తత్వములు లోకంలో ఉన్నాయి. ఆ తత్వములనన్నిటినీ అనేక మంది మహానుభావులు, దిగ్గంతులైనటువంటి పండితులు ఇక్కడ ప్రవచించవచ్చు, అవన్నీ కూడా మనం శ్రవణం చేసి ఉండవచ్చు, కానీ ఆ శ్రవణము ఎప్పుడు ఫలవంతమవుతుంది అంటే ఆ విన్నటువంటి విషయాన్ని అనుసరించి ఆచరించగలిగినప్పుడు. అన్నం వండుకున్నాం, దానివల్ల ప్రయోజనం ఎప్పుడు? ఆ వండుకున్నది తిన్నప్పుడు ప్రయోజనం. తినకుండా ఉంటే ఆ అన్నం ఏమవుతుంది? మురిగిపోతుంది, పనికి రాకుండా పోతుంది, ఎవరికీ పనికి రాకుండా పోతుంది. కనుక జ్ఞానమును మనం పొందడం మాత్రమే కాకుండా అనుసరణ కలిగినప్పుడు మాత్రమే జ్ఞానం అవుతుంది. ఈ అనుసరణ కావాలి అంటే ఏం కావాలి? సంవాద విధానేనా అని చెప్పింది వేదం. సంవాదం, ఏమయ్యా ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఇలా ప్రశ్నల వర్షం కురిపించాలి. అలా కురిపించి దానికి సమాధానం కనుక తెలుసుకోగలిగితే అప్పుడు వాడు జ్ఞాని అవుతాడు, దాన్ని అనుసరించగలిగితే. అందువల్లనే అనేకములైనటువంటి తత్వములను పుట్టుకతోనే పొందినటువంటి వారు అష్టావర్ష చతుర్వేద పారాయణ. కేవలం 8 వయస్సు వచ్చేటప్పటికీ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదములను మొత్తము అధ్యయనం చేసేసారు. 8 వయస్సు వచ్చేటప్పటికీ వేదం మొత్తం వస్తుందా అండి? 10 వయస్సు వస్తే కానీ వేదాధ్యయనానికి మనం చేర్చుకోవడం లేదు. చేర్చుకున్న తర్వాత కూడా వాళ్లకు కోర్సు ప్రకారం మనం పెట్టి 8 చెబుతున్నాం. ఇక్కడ వేద పాఠశాల ఉన్నది, 12 పాటు అతడు అధ్యయనం చేస్తే తప్ప ఒక వేదం కూడా పరిపూర్ణంగా అయ్యేటువంటి అవకాశం కనబట్టలేదు. అటువంటిది కేవలం ఒక్క వేదం కాదు, యజుర్వేదము, ఋగ్వేదము, సామవేదము, అథర్వవేదము, ఈ 4 వేదాలను కూడా 8 వచ్చేటప్పటికి 3వ సంవత్సరంలోనే సమస్త లిపిజ్ఞాన పరివృత్తాయాం అని చెప్పారు విద్యారణ్యుల వారు. 3వ సంవత్సరం వచ్చేటప్పటికీ సమస్త భాషల యొక్క లిపి వచ్చిందట శంకర భగవత్పాదుల వారికి. 3వ సంవత్సరంలో మాటలే రాని వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే నాకు 5 ఏళ్ళకు కానీ రాలేదట మాటలు పరిపూర్ణంగా. ఇప్పుడు ఆపకుండా మాట్లాడుతూనే ఉన్నాం, పొగలు బళ్ళు రాత్రి గుళ్ళు. ఏమండి వాగుతమే పని, వేరే పని ఉంది? కనుక ఆ విధంగా 3వ సంవత్సరం వచ్చేటప్పటికీ లిపి పరిజ్ఞాన పరివృతం, ఊరికే ఆ అక్షరాలు ఏమిటో తెలుసుకోవటం కాకుండా దాంట్లో పరిజ్ఞానాన్ని పొందారు. ఉత్తజ్ఞానం వేరు, పరిజ్ఞానం వేరు. పరిప్రశ్నాన్ని ఎట్లా అంటామో అలాగే పరిజ్ఞానాన్ని పొందారు. అన్ని భాషలు తెలిసినాయి. వేదం అనేటప్పటికీ ఇంకొక 4 సంవత్సరాలు దాటేటప్పటికీ 4 వేదాలు వచ్చేసినాయి. 1 సంవత్సరానికి 1 వేదాన్ని అధ్యయనం చేశారు అంటే అతడు సాక్షాత్తు పరమేశ్వరుడు కాక ఎవరై ఉండాలి? ఖచ్చితంగా పరమేశ్వరుడే, అందులో ఏమాత్రం సందేహం, నిస్సంశయ. అటువంటి దివ్యమైనటువంటి తత్వం కలిగినటువంటి శంకరుల వారు తన 8వ ఏటనే సన్యస్త్వమ్మయ అని దీక్ష స్వీకరించి ఆ పూర్ణా నదిలో, ఆ తరువాత కాశీనగరంలో గురుదేవుల ద్వారా సన్యాసాన్ని స్వీకరించి అనేక రకాలైనటువంటి తత్వములను లోకంలో ప్రచారం చేస్తూ చేస్తూ ఎక్కడికి వచ్చారయ్యా అంటే, ఒకనొక చోట తుషాగ్ని మధ్యంలో నిలబడి నిప్పు ముట్టించుకుని ఉన్నట్ట ఒక ఆయన. వింటున్నారు కదండి, తుషాగ్ని మధ్యము అంటే ఊకతో పూర్తిగా గుంటను నింపి ఓ పెద్ద గొయ్యి చెయ్యాలి, దాని నిండా ఊక పొయ్యాలి, ఆ ఊక మధ్యలో ఆయన నిలబడి ఊకకు నిప్పు ముట్టించుకున్నారు. దీన్ని ఏమంటారంటే తుషాగ్ని అని అంటారు. ఆ తుషాగ్ని మధ్యంలో నిలబడి తనకు తాను నిప్పు ముట్టించుకున్నారు ఎవరయ్యా అంటే కుమారుల భట్టు గారు. ఏమయ్యా ఎందుకు ఈ పని చేస్తున్నావు అని అడిగారు. అడగటానికి కూడా గల కారణమేమంటే, శంకర భగవత్పాదుల వారిని చూచినటువంటి అతడు, అథప్రతస్తే భగవన్ ప్రయాగాత్తం మండనం పండితమా ఆసుజేతుం, అయ్యా దివ్యమైనటువంటి మహానుభావులు యతీశ్వరులు వచ్చారు సరి అయిన సమయానికి, ఇంకా నేను మరణించలేదు గనుక ఆశ్రమ స్వీకారాన్ని నాకు కూడా దయచేయండి అని అడిగాడు కుమారుల భట్టు. మరణిస్తూ ఉండగా ఆశ్రమ స్వీకారం తీసుకోవడానికి ఏమిటి కారణం? చతుర్నాం యోగతప్త ఆశ్రమం అధి ప్రతిదీయమానం అని చెప్పింది వేదం. ఏమిటి దీని భావం? ప్రతి మానవుడు 4 ఆశ్రమధర్మాలను నడపవలసిందే, ఇందులో ఏ ఒక్కటి వదిలిపెట్టడానికి వీరలేదు. ఏమిటి 4 ఆశ్రమధర్మాలు? నేను చెప్పక్కర్లా, ప్రత్యేకించి మీకు తెలుసు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, తురీయాశ్రమం. తురీయాశ్రమం అంటే సన్యాసాశ్రమం. బ్రహ్మచర్యాన్ని మనం స్వీకరిస్తున్నాం, గృహస్థాశ్రమాన్ని కోరి కోరి మరీ స్వీకరిస్తున్నాం. 10-12 సంబంధాలు చూసుకుని మరీ చేసుకుని గృహస్థాశ్రమంలోకి వెళుతున్నాం. మిగిలిన 2 ఆశ్రమాలు ఆచరించే వాళ్ళెవరు? కేవలం 2 ఆశ్రమాలు ఆచరిస్తే సరిపోతుందా? సరిపోయే అవకాశం లేదు. ధర్మము 4 పాదాల ప్రవర్తింపజేయాలి అంటే ఆశ్రమధర్మాలను 4 మనం ఆచరించవలసింది. వానప్రస్థాశ్రమం ప్రత్యేకించి స్వీకరించినా స్వీకరించకపోయినా 60 ఏళ్ళు దాటిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉద్యోగంలో నుంచి ఊడపీకి నువ్వు ఇంటికి పోరా అని చెబుతారు. బలవంతానైనా వాడు స్వీకరిస్తాడు. ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా ఏదైనా మనం వెళ్ళి అడిగినా, ఇంత వయస్సు వచ్చింది నీకెందుకయ్యా, ఓ పక్కన కూర్చుని కృష్ణారామ అనుకోక ప్రతి విషయంలోనూ కలగజేసుకుంటావు, మెదలకుండా కూర్చోకూడదా అని ఇంట్లో వాళ్ళు అంటారు. వానప్రస్థాశ్రమం బలవంతంగా వచ్చి చేరుతుంది. బ్రహ్మచర్యం అనుభవించావు, గృహస్థాశ్రమాన్ని అనుభవించావు, వానప్రస్థం దానంతరది బలవంతంగా ఆచరింపబడింది, ఇక ఆచరింపబడనిదేదయ్యా అంటే సన్యాసాశ్రమం. అతడు శూద్రుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఆశ్రమంలో తురీ ఆశ్రమాన్ని కూడా స్వీకరించవలసిందే. ఒకవేళ స్వీకరించే అవకాశం లేకపోతే, సన్యాసాశ్రమం తీసుకోకపోయినట్లయితే మరణించే సమయంలో అయినా ఇక నేను వెళ్ళిపోతాను అన్న సంగతి తెలిసి ఒక అరగంట ముందైనా సరే ఆశ్రమ స్వీకారం చెయ్యమన్నారు. ఆతుర సన్యాసము అని దానికి పేరు. అంతే తప్ప మానవుడు అన్నవాడు ఏదో ఒక ఆశ్రమంలో లేకుండా మాత్రం వెళ్ళిపోకూడదు. ఆశ్రమంతోనే ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి. ఏ ఆశ్రమంతో వదిలిపెట్టాలి? తురీ ఆశ్రమం కూడా పరిపూర్ణమైతే తప్ప వీడి జీవితం పరిపూర్ణమైనట్టు కాదు. అందువల్ల మనం ఆశ్రమ స్వీకారం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పటికి నీవు పరిపూర్ణమైనటువంటి ఆశ్రమ ధర్మాలు నెరపినట్టు. అందుకొరకు ఈ కుమారుల భట్టు గారు అడిగారండి, నమశ్శర్వాయ శాంతాయ విముక్తాయ జటాధిపి నిరస్తవాం మార్గాయ యతీంద్రాయ కృపాళవే. నమస్కారం చేశాడు. ఓ యతీంద్ర, నిన్ను మించినటువంటి వారు లేరయ్యా, కనుక నీవు ఆశ్రమ స్వీకారం నాకు ఇవ్వవలసింది. కుమారుల భట్టు అడిగాడు, అసలు ఈ తుషాగ్ని మధ్యంలో నీవు ఉండడానికి గల కారణమేమిటయ్యా చెప్పమన్నారు. కుమారుల భట్టు చెప్పాడండి, ధర్మం గురవే యోగ ధర్మాణం ఋతుయోగ ప్రథస్తే తథైవ శిష్య తుషాగ్ని మధ్య దగ్ధానాం అని చెప్పబడింది శాస్త్రం. గురువునకు ద్రోహం చేసినటువంటి శిష్యుడు తనకు తాను శిక్ష వేసుకోవాలట. గురుద్రోహం చేస్తే ఏమిటా శిక్ష అంటే తుషాగ్ని మధ్యంలో తగలబడిపోవడం. నీవు ఏ గురువుకు ద్రోహం చేశావయ్యా? కుమారుల భట్టు చరిత్ర మొత్తం చెప్పాడు. కేవలం వేద ధర్మాన్ని నేను ప్రచారం చెయ్యడం కోసం లోకంలోకి వచ్చానయ్యా. వేద ధర్మాన్ని ప్రచారం చేస్తుంటే అనేకమైనటువంటి విమతములు లోకంలో ఏర్పడినాయి. వేదములతో సంబంధం లేదు, శాస్త్రములతో సంబంధం లేదు, నేను చెప్పిందే శాస్త్రము, నేను చెప్పిందే వేదము అనేటువంటి చార్వాకులు తయారయ్యారు. హేతువాదులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు. వీళ్ళందరి మతము లోకంలో బాగా ప్రచారింపబడుతున్నది. కారణమేమంటే చెడు క్షణంలో చెవికెక్కుతుంది, మంచి బోధించడానికి మన్వంతరాలు పడుతుంది అని చెప్పారు. మంచి బోధించడానికి ఎంతకాలం కావాలండి? మన్వంతరాలు పడుతుందట. అదే చెడైతే క్షణంలో చెవికెక్కుతుంది అన్నారు. కనుక ఆ నాస్తిక మతాలు ఇవన్నీ కూడా లోకంలో బాగా పెరిగిపోతున్నాయి. ఆ నాస్తిక మతానికి కూడా పీఠాలు ఉన్నాయటండి. ఆ పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళ అనుయాయులు ఉన్నారు, వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా అనేక మంది ఉన్నారయ్యా. ఎట్లా ప్రచారం చేయబడుతున్నది? ఈ ప్రజలంతా కూడా నాస్తిక మతం వైపుకు ఎందుకు వెళుతున్నారు? చార్వాకులుగా ఎందుకు తయారవుతున్నారు? తెలుసుకోవాలి అనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచనతో ఈ నాస్తిక మతవాద పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను శిష్యుడుగా చేరా. ఆ మతం యొక్క మూల సిద్ధాంతాలు ఏమిటో తెలుసుకోవాలి. కొన్నాళ్ళు ఆ గురువుగారి దగ్గర ఉండి ఆ మత ధర్మాన్ని అధ్యయనం చేశా. ఆ ఉన్నటువంటి మిగతా శిష్యులందరికీ నా మీద కొంతకాలానికి అనుమానం వచ్చింది. ఆ తరువాత నన్ను సంహరించడానికే ప్రయత్నం చేశారు. ఏదో ఒక రకంగా బయటపడి ఆ గురువు వద్దకు వెళ్ళి తాను ఎందుకొరకు ఈ నాస్తిక మతంలో అధ్యయనం చేయడానికి వచ్చానో చెప్పేశా. నేను నా వద్దకు వచ్చి ఈ ధర్మాన్ని తెలుసుకుని నీవు ఏమి సాధిద్దామనే ఉద్దేశంతో వచ్చావయ్యా అనేది ప్రశ్న. ఆ గురువుగారు కుమారుల భట్టుని అర్థమవుతోందా అండి, తెలుస్తున్నదా? కుమారుల భట్టుని ఆ గురువుగారు అడిగారు, ఏమయ్యా నీవు ఈ నాస్తిక మతంలోకి వచ్చావు, నాస్తికుడవు కావు నీవు, దేని కొరకు వచ్చావు, ఎందుకొరకు వచ్చావు, మా సిద్ధాంతానికి ఏం చేద్దామనుకున్నావు నీవు, ఈ ప్రశ్నలు వేశాడు. ఈ నాస్తిక సిద్ధాంతం సరి అయినది కాదు అని రుజువు చేయడం కోసం ముందు అది నేర్చుకోవాలి గనుక అధ్యయనం కోసం వచ్చానన్నాడు. నీవు గురుద్రోహం చేశావు అన్నారు. గురుద్రోహం చేసినందుకు శిక్ష వేసుకోవాలి గనుక నేను ఆయన్ని కొంతకాలమైనా గురువుగా భావించాను గనుక ఖచ్చితంగా ఈ శిక్ష వేసుకోవలసిందే, అందువల్ల నేను ఈ తుషాగ్నిలో కూర్చున్నాను అన్నాడు. ఆ కుమారుల భట్టు ఎంతటి మహనీయుడో ఆలోచించండి. కేవలం ఆయన దగ్గర కొంతకాలం మాత్రమే ఉండి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలను అనుసరించి వాటిల్ని అధ్యయనం చేసి గురువుగా భావించాడు గనుక ఆయనకు ద్రోహం చేసే బుద్ధితో వెళ్ళాను గనుక నన్ను నేను శిక్షించుకోవాలి అనుకున్నాడు. ఇవాళ్టి రోజున గురువునకు ద్రోహం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? శిక్ష వేసుకునే వాళ్ళు ఎవరున్నారు? ఒకవేళ భగవంతుడు వేసినా దాన్ని తప్పించుకుందామనుకునే వాళ్ళున్నారు తప్ప తనంతట తాను శిక్ష వేసుకుని అనుభవించే వాళ్ళు ఎవరున్నారు? కేవలం వేదధర్మ ప్రతిపాదితమైనటువంటి విషయాన్ని లోకానికి అందించడానికి వచ్చిన నీవు ఇలా తుషాగ్ని మధ్యంలో పడి ఉండడం ఏమిటయ్యా? నా మాట విని దాని నుండి బయటకు రమ్మనమన్నారు శంకర భగవత్పాదుల వారు. ఆ నాస్తిక ధర్మాన్ని గురించినటువంటి విషయం ఆయనెవరో గురువుగా ఉండి నీకు చెప్పవలసిన పనిలే. పైగా అక్కడికి వెళ్ళి కొంతకాలం శుశ్రూష చేసి ఆ ధర్మాన్ని నేర్చుకున్నావు గనుక ఈపాటికి నాస్తికత్వం నీలో ప్రవేశించి ఉండాలి. ఎందుకంటే వైదిక ధర్మం కన్నా నాస్తిక ధర్మం తొందరగా చెవికెక్కుతుందండి. ఇవాటి రోజున ప్రపంచమంతా కూడా చాలా ప్రమాదమైనటువంటి స్థితిలో ఉన్నది. హరిద్వారంలో కొన్ని వందల ఆశ్రమాలు ఉన్నాయి, కొన్ని వందల ఆశ్రమాలు. ఎంతో పెద్ద పెద్ద స్థలాలలో ఆ ఆశ్రమాలను ఏర్పాటు చేశారు, గదులు కట్టారు, సేవ చేస్తున్నారు. అటువంటి వాళ్లను ఇతర మతస్థులు కోట్లు ఇచ్చి కొంటున్నారు. మేము స్వయంగా చూశాం. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆ హరిద్వారంలోనే ఉండే ఒక ఆశ్రమంలో ఉండే పీఠాధిపతి ఆ గురువు గారు మా కంపార్ట్మెంట్లోనే ఎదురుకుండా సీట్లో కూర్చున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా అంటే మేము సుఖస్థలిలో భాగవతం చెప్పి వస్తున్నామండి అని చెప్పా. నేను చెబితే భాగవతం చెప్పారా మీరు? ఆ భగవంతుడు ఎన్ని అవతారాలుగా ఉన్నాడు, ఆయన కాషాయ బట్టలు కట్టుకుని ఉన్నాడు, చక్కగా కూర్చుని ఉన్నాడు, మరి ధ్యానం చేశాడు, యోగా చేశాడు, ఇన్ని చేశాడు, రైల్లోనే కంపార్ట్మెంట్లోనే ఆ సీట్లో కూర్చుని చూస్తూనే ఉన్నా నేను. ఇన్ని చేసిన వాడు అసలు భగవంతుడు ఇన్ని అవతారాలు ఎందుకు వచ్చినాయి, ఈ అవతారాల పరిస్థితి ఏమిటి, అసలు ఇన్ని పేర్లు ఏమిటి, ఇంతమంది దేవుళ్ళు ఏమిటి, ఇట్లా అనేక రకాలైన ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానం చెబుతూ వచ్చాను. ఆ ఊరు వచ్చేంత వరకు కూడా ఏమండి, ఆ తరువాత 3 రోజుల తరువాత పేపర్లో చూశా నేను, హైదరాబాదులో ఈయన పట్టుబడ్డాడు అని, లోపల వేశారు అని. ఎందుకోసం పట్టుబడ్డాడయ్యా అంటే మత మార్పిడి కోసం ప్రయత్నం చేస్తున్నాడు కనుక లోపల వేశారు అని చెప్పారు. వాళ్ళ దగ్గర కొన్ని వేల మంది శిష్యులుంటారు. వీళ్లను కొనేసేసి కోట్లిచ్చి వీళ్లను కొనేసి వీళ్ల ద్వారా వాళ్ల మత ధర్మాలను ఆ వేల మంది శిష్యులకు ప్రచారం చేయించి తన దగ్గరకు వచ్చే వాళ్ళకు కూడా ఈ వైదిక ధర్మాన్ని గురించి లేనిపోని అపోహలు కల్పించి ఈ మతంలో నుంచి వేరే మతంలోకి మార్చడానికి ప్రయత్నం చేసేటువంటి స్థితి వాటి రోజున ప్రపంచంలో చాప కింద నీరులాగా ప్రయాణం చేస్తుంది. అటువంటి స్థితిలో నాస్తికమైనటువంటి ధర్మం ఇంకెంత శక్తి కలిగి ఉంటుంది? కనుక నాస్తికము అనేటువంటి దానికి జోలికే పోకూడదు. నీవు వెళ్ళావు, వెళ్ళినటువంటి వాడు కొంతకాలం అధ్యయనం చేశావు, ఇప్పుడు గురుద్రోహం చేశాను అనే కారణం చేత ఈ తుషాగ్ని మధ్యంలో ఉన్నావు. నా మాట విని బయటకు రావయ్యా. నీతో నేను వాదన చేసి సంవాద రూపేణ అని ముందు చెప్పుకున్నాం కదా మనం, ఆ సంవాద రూపంతో ఈ నాస్తిక ధర్మాన్ని నేను త్రుంచివేసి ఆస్తిక ధర్మాన్ని ప్రతిపాదింపజేస్తాను, నీవు ప్రచారం చేద్దువు కానివి రావయ్యా బయటకు అన్నారు. కుమారుల భట్టు అంగీకరించలేదండి. శిక్షను అనుభవించడానికే సిద్ధపడ్డాడు. కారణమేమంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేమిటి, దోషము అన్న తరువాత ఎవరి పట్ల దోషం చేసినా అది దోషమే, దానికి శిక్షను మనం అనుసరించవలసింది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ దీంట్లోంచి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. మీరు ఈ అద్వైత ధర్మాన్ని ప్రతిపాదన చేయడానికి భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఆ ఒక్కడైనటువంటి భగవద్ దర్శనం చేయడమే అద్వైత తత్వము అనేటువంటి విషయాన్ని కేవల కర్మఠుడై వైదిక విజ్ఞానం కలిగిన కర్మను మాత్రమే ఆచరిస్తూ ఉన్నటువంటి నా శిష్యుడు ఒకడున్నాడయ్యా. ఎవరు ఆ శిష్యుడు అంటే మండన మిశ్రుడు, మాహిష్మతీపురము అని ఉన్నది. ఆ మాహిష్మతీపురంలో మండన మిశ్రుడు అనే పండితుడు ఉన్నాడు, అతడు నా శిష్యుడు. నా శిష్యుడితో నీవు వాద ప్రతివాదములు చేసి నీ అద్వైత ధర్మాన్ని అక్కడ ప్రతిపాదన చేయవయ్యా, అతడితో చేస్తే నాతో చేసినట్టే, కనుక నీవు అక్కడికి వెళ్ళవలసింది, నీవు వెళ్ళినా ఇక్కడ మాత్రం నాకు ఆశ్రమ స్వీకారం ఇచ్చి వెళ్ళవయ్యా అని చెప్పాడు. ఓ పక్కన దహనం అవుతూనే ఉన్నాడు. ఆ ఊక అంటుకున్నది, మాడుతున్నది, మండుతున్నది, అయినా సరే తనకు ఏమీ కావటం లేదు అనే స్థితిలో ఉన్నాడు. ఎవరండి? కుమారుల భట్టు. కారణమేమంటే శరీర జ్ఞానం ఆయనకు లేదు, కేవలం ఉన్నదేదయ్యా అంటే ఆత్మజ్ఞానము మాత్రమే ఉన్నది. ఆ కారణం చేత, ఎందుకంటే ఆత్మ నశించేది కాదు, శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది. అందుకనే భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఓ చక్కని ఉదాహరణ చూపించారు. చిన్నతనంలో ఆ గొల్ల పిల్లల ఇండ్లకు వెళ్ళి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ తాగేవాడు అని చెప్పారు కదండి. అన్నీ దొంగతనంగా తినేవాడు భాగవతం చాలా చాలా మంది పెద్దలు చెప్పగా మీరు విన్నారు. ఒక ఇంటికి వెళ్ళి ఆ కుండ మొత్తం ఖాళీ చేసి ఆ కుండలు పక్క వాళ్ళ ఇంట్లో పెట్టాట ఆయన. పక్క వాళ్ళ ఇంట్లో పెడితే ఈ ఇంటి గోపిక వచ్చి మొత్తం అంతా వెతుక్కుంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి పోతే పోయినాయి, కుండలన్నా దక్కాలి కదా, ఖాళీ కుండలు మళ్ళీ పోసుకోవడానికి ఆ కుండలు కూడా కనబడటం లేదు, ఏమైనాయి. మొత్తం అంతా వెతికితే పక్క వాళ్ళ ఇంట్లో దొరికినాయి. ఇక వాళ్ళు వీళ్ళు ముష్టాముష్టి, మూతామూతి, బాహాబాహి కొట్టుకున్నారు. వీడు బయట నుంచుని హాయిగా ఆనందంగా నవ్వుకుంటున్నాడు కృష్ణయ్య. ఏమయ్యా ఎందుకు చేశావు ఈ పని, ఇటువంటి పని చేసేవాడు దేవుడు అవుతాడా? దీని వెనుక ఓ ధర్మం ఉన్నదండి. ఈ ఘటం ఉన్నదే, ఆ ఉండేటువంటి కుండను మనం ఏమంటాము, ఘటము అంటాం. ఇది కూడా కుండయే, ఎప్పటికైనా ఖాళీ అవుతుంది. అవుతుందా అవ్వదా? ఖాళీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంట తయారవుతుంది. పునరపి జననం, పునరపి మరణం అని నిన్న మనం చెప్పుకున్నాం. కనుక ఈ జీవుడు మళ్ళీ ఇంకో ఇంట కుండలో ప్రవేశిస్తాడు. ఆ కుండ అక్కడికి వెడుతుంది, అక్కడ కొన్నాళ్ళు ఉండి అక్కడ ఖాళీ అవుతుంది, మళ్ళీ ఇంకో ఇంట చేరుతుంది ఆ కుండ. కనుకనే ఇలా ఇల్లు మారుతావురా నీవు, అసలు కుండ పగిలే విధంగా చూసుకోరా, ఇల్లు మారటం కాదురా అని చెప్పడం కోసమే ఇక్కడ కుండ తీసుకు వెళ్ళి అక్కడ పెట్టాడండి ఖాళీ చేసి. దాని వెనుక ఉన్న భావం అది. పసితనంలో ఆయన చేసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి వెనుక కూడా ఒక వైదికమైనటువంటి ధర్మం, జ్ఞానం బోధింపబడింది మనకు ఆ భాగవతం ద్వారా. రేపు మళ్ళీ 25 నుంచి మీరు విననున్నారు. దివ్యమైనటువంటి భాగవతం, చాలా గొప్ప పండితులు వారు, మహానుభావులు, శృంగేరి పీఠంలోనే అధ్యయనం చేసి వచ్చారు. అటువంటి మహానుభావుడు ఆయన. కనుక ఆ అంత దివ్యమైనటువంటి తత్వం ప్రతి చిన్న క్రియలోనూ చూపించారు. కనుక ఎప్పటికైనా ఇది ఖాళీ కాక తప్పదు. శాశ్వతమైనది ఏదయ్యా అంటే కేవలం ఆత్మతత్వం మాత్రమే. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మార్గం కావాలండి. జాగ్రత్తగా విందాం. అతి తేలిక మాటలతో విద్యారణ్యుల వారు చెప్పారు మనకు. ఒక త్రాసు ఉన్నది, కాట. తూకం చూస్తాం కదండి మనం, దాంట్లో రెండు పళ్ళెలు ఉంటాయి. ఇటువైపు ఒక పళ్ళెం, ఇటువైపు ఒక పళ్ళెం ఉంటుంది. ఒక పళ్ళెంలో మనం ఏం వేస్తాం? ఎంత బరువు కావాలో అంత బరువు ఉన్న రాళ్ళు వేస్తాం. అర్థమైందా అండి? ఈ బరువున్న రాళ్ళు వేసే పళ్ళెము ఆత్మతత్వము అన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, అది ఆత్మతత్వం. రెండవ పళ్ళెంలో ఏం వేస్తాం మనం? మనకు కావలసిన వస్తువులన్నీ వేస్తాం. ఇవన్నీ ఏమిటో తెలుసునా అండి? ఆ పళ్ళానికి కట్టబడిన గొలుసులే ఇంద్రియములు. ఆ ఇంద్రియములతో బంధింపబడి ఉంటుంది. దాంట్లో వేసేవన్నీ కూడా విషయ వాసనలు అని చెప్పారు. అందులో వేసేవన్నీ విషయ వాసనలే. అందుకనే వాడు తూచేటప్పుడు మనం ఏమడుగుతాం? ఇంకోటి వెయ్యవయ్యా, ముగ్గు లేదు, కాస్త కిందికి రావాలి కదా. ఎందుకు రావాలి? కాస్త కిందికి అసలు ఎందుకు రావాలి? అక్కడ బరువు వేసి 500 గ్రాములో 1000 గ్రాములో ఓ బరువు రాయి వేశాం కదా, దానికన్నా ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? వాడెందుకు ఇవ్వాలి? మనం ఎందుకు తీసుకోవాలి? సమానమైనటువంటి బరువు తీసుకోవడం నీవిచ్చినటువంటి పైకమునకు ధర్మం. దానికన్నా ఎక్కువ రావాలని ఎందుకు అడుగుతున్నావంటే విషయ వాసనలు కనుకనే వాటిపైన ఉండేటువంటి వాంఛచేత ఇంకా వెయ్యి కొసరు వెయ్యి, ఇంకో వంకాయ వెయ్యి, ఇంకో బెండకాయ వెయ్యి, ఇట్లా అడుగుతూ ఉంటాం. అవి వేసిన కొద్దీ ఏమవుతుంది? ఇది కిందికి పెడుతూ ఉంటుంది. ఈ ఆత్మతత్వం ఉన్నటువంటి పళ్ళెం ఏమవుతుంది? పైకి పెడుతూ ఉంటుంది. దీని బరువు పెరుగుతుంది. దీని బరువు ఎప్పుడు పెరగాలి? ఈ పళ్ళెంలో ఉన్నవి తీసేస్తే అప్పుడు ఈ పళ్ళెం ఏమవుతుంది? పైకి పెడుతుంది, ఇది కిందికి వస్తుంది. అవునా? మధ్యలో పైన ఓ ముళ్ళు ఉన్నదండి, దాన్ని ఏమంటామంటే బుద్ధి అని అంటాం. వీటి యొక్క స్థితిని తెలియజేసేది ఏదయ్యా అంటే బుద్ధి. ఆ ముళ్ళు కుడివైపుకు కనుక వస్తే వీడికి విషయ వాసనలు బాగా పెరిగినాయి అని. ఆ ముళ్ళు ఎడమవైపుకు వస్తే ఆత్మతత్వం పెరిగింది అని భావం. కనుక ఆ ముళ్ళు దేంతో సమానం? బుద్ధితో సమానము అని చెప్పారు. అర్థమవుతోంది కదండి? ఎప్పుడైతే ఈ విషయ వాసనలు అనబడే వాటిల్ని తీసి పక్కన పెడతామో ఈ ముళ్ళు ఏమవుతుంది? పైన బుద్ధి అనేటువంటి ముళ్ళు పూర్తిగా ఇటువైపుకు వంగుతుంది. అంతే కదండి? ఎప్పుడైతే వంగుతుందో నీ బుద్ధి దేనివైపుకు వెళ్ళినట్టు? ఆత్మ దగ్గరకు వెళ్ళింది. దీనికి బరువు పెరిగితే నీ బుద్ధి విషయ వాసనలకు వెళ్ళింది అని. కనుక మనం సరిచూసుకోవలసింది దేన్ని? బుద్ధిని సరిచూసుకోవాలి. అందుకనే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు కూడా నీకు మనస్సుందా లేదా, ఇంద్రియాలున్నాయా లేవా ఇట్లా అడగరు. ఏం తిడతారండి? బుద్ధి ఉందా లేదా అని అడుగుతారు. కనుక మనం దేన్ని సరిచేసుకుంటే మార్గం దొరుకుతుంది అంటే ఇప్పుడు అర్థమైంది కదా మనకు. బుద్ధిని సరిచేసుకోవాలి. ఆ బుద్ధిని సరిచేసుకోవాలి అంటే ముందు క్రియ అనేటువంటిది కావాలి. మనం చేసేటువంటి కర్మ ద్వారానే మన బుద్ధి సక్రమమైనటువంటి మార్గంలోకి వస్తుంది. కర్మ వినా బుద్ధిం న ప్రవర్తతే అని చెప్పారు. నీవు కర్మాచరణ లేకుండా కేవలం జ్ఞానం మాత్రమే కలిగి ఆ జ్ఞానంతోనే ఉన్నాను నేను, నాకు కర్మతో పనిలేదు, యజ్ఞయాగాది క్రతువులతో పనిలేదు, పూజా పురస్కారములతో పనిలేదు, ఎవ్వరు చెప్పినా వినవలసిన పనిలేదు, పూర్తి జ్ఞానాన్ని పొందాను, నేను కదలకుండా కూర్చుంటాను, నా దగ్గరికి వస్తే తింటాను, లేకుంటే లేదు, ఈ జ్ఞానం కూడా పనికిరాదు, దానివల్ల ప్రయోజనం లేదు. అర్థమవుతోంది కదండి? ఏం అర్థమవుతోందా కావట్లేదా? ఇట్టా ఊపుతుంటే పర్వాలేదు లేరా అన్నట్టుంది. ఏమండి, కనుక ల్యాప్ మాకండి. ఎందుకంటే పురాణం వింటూ ఉండగా నిద్ర వస్తే దాన్ని యోగ నిద్ర అన్నారు. యోగ సమాధి స్థితి, ఆ స్థితిలోకి వెడితే తప్ప ఆ నిద్ర రాదండి. అసలు నిద్రాదేవత వచ్చేదే ఇప్పుడు. ఆ బ్రహ్మగారు సృష్టి చేసి ఆవిడ్ని నా పేరేమిటని అడిగిందిట ఆవిడ. నిద్ర అని చెప్పాట ఆయన. నన్ను ఏం చేయమంటావు అని అడిగిందిట. కలికాలంలో భారతదేశంలో పురాణాలు చెబుతూ ఉంటారు, ఆ పురాణాలు వినటానికి చాలామంది వస్తారు, వెళ్ళి వాళ్ళ నెత్తి మీద కూర్చో అన్నట్టు ఆ బ్రహ్మదేవుడు మా మీద ఎందుకో వాడికి అంత కోపం. ఏమండి, హరికథ వినేప్పుడు నిద్ర రాదు, ఎందుకంటే వాళ్ళు ఏవో పాటలు పాడుతూ ఉంటారు, కీర్తనలు పాడతారు, ఆ మృదంగం వైలుని ఇవన్నీ ఉంటాయి, శబ్దం అవుతుంటుంది కనుక ఇబ్బంది లేదు. ఖచ్చితంగా వచ్చేది ఎప్పుడయ్యా అంటే పురాణం వినేటప్పుడే వస్తుంది అది. ఆ నిద్రాదేవత భగవద్ విషయాన్ని వింటూ ఆ స్థితిలోకి వెళ్ళారు కనుక అది యోగమే. కనుక లేపవద్దు, హాయిగా అట్లా ఉండనివ్వండి, మన పని మనం చేద్దాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ హరయే శంభో. కనుక కర్మాచరణ లేకుండా జ్ఞానమును పొందేటువంటి అవకాశం లేదు. కేవలం కర్మను నేను వదిలిపెట్టేశానయ్యా, జ్ఞానాన్ని మాత్రమే పొందాను అంటే కుదరదు. అట్లా అని ఒక్క కర్మను మాత్రమే ఆచరిస్తూ జ్ఞానం లేకపోయినా ప్రయోజనం లేదు. ఇప్పటికి మనం తెలుసుకున్నది ఏమిటయ్యా ఈ రెండు రోజుల విషయంలో అంటే, కర్మను ఆచరిస్తూ ఆ కర్మను అనుసరించి జ్ఞానమును పొందవలే. ఈ విషయాన్ని ఇప్పటి వరకు నిర్ధారణ చేసుకున్నాం మన ఈ శంకర విజయం ద్వారా, కుమారుల భట్టు యొక్క చరిత్ర ద్వారా. కర్మను ఆచరించవలసిందే. ఆ కర్మాచరణ చేస్తూనే ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు శంకర భగవత్పాదుల వారు, అనేక రకాలైనటువంటి స్తోత్రములను రచించారు, మంత్రపూతమైనటువంటి స్తోత్రాలు. అనేక విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం రాశారు, అనేక రకాలైనటువంటి విషయాలను తెలియజేశారు, త్రిశతికి భాష్యం చెప్పారు శంకరుల వారు, సహస్రనామానికి చెప్పలేదు. ఏమయ్యా సహస్రనామానికి కూడా చెప్పవచ్చు కదా అని అడిగితే భాస్కరాచార్యుడు చెప్పిన తర్వాత ఇక నేను చెప్పవలసిన పని లేదయ్యా అన్నారు. శంకర్ల వారు చెప్పిన మాటే ఇది. కనుక అన్ని స్తోత్రములు ఇచ్చారు, ఎన్నో అనర్ఘమైనటువంటి రత్నాలను లోకానికి అందించారు మహానుభావులు. దేని కొరకు అంటే కర్మాచరణ చేసి తీరవలసిందే. కర్మ ఆచరణ ద్వారా జ్ఞానమును పొందాలి, ఆ జ్ఞానమును అనుష్ఠానం చేయాలి. అప్పటికి గాని అద్వైత సిద్ధాంతం మనకు బోధపడదు. అద్వైతము అంటే కేవలం రెండు లేదు, ఉన్నది ఒక్కటే అనేటువంటి విషయం ఉపన్యాసంలో చెప్పేటప్పుడు నేను చెప్పవచ్చుగాక, మీరు వినవచ్చుగాక, కానీ ఎప్పుడు మనం కూడా అద్వైతులమవుతాం? న్యాయంగా మనలో ఎవ్వరు, మీలో ఎవరైనా ఉన్నారేమో కానీ నేను మాత్రం కాదు ఖచ్చితంగా. ఎందుకంటే అసత్యం ఆడకూడదు కదా, నిజం చెప్పాలి కదా. అద్వైతులము అని చెప్పుకునేటువంటి ద్వైతులం మనం. అద్వైత తత్వము ఎప్పుడు కలుగుతుంది మనకు? కర్మ ఆచరణ చేస్తూ ఆ కర్మను అనుసరించి జ్ఞానమును పొంది, ఆ పొందబడినటువంటి జ్ఞానమును అనుసరించి అనుష్ఠానం చేస్తే అప్పుడు అద్వైత సిద్ధి కలుగుతుంది. అప్పటికి కానీ అద్వైత సిద్ధి కలిగే అవకాశం లేదు. ఆ విషయాన్ని నీవు ఎవరికి బోధించాలి? నా శిష్యుడైనటువంటి మండన మిశ్రునకు బోధించాలి. కనుక నీవు అక్కడికి వెళ్ళవయ్యా, నాకు మాత్రం ఆశ్రమాన్ని ఇవ్వవయ్యా. దేనికి అంటే నేను మరణించడానికి సిద్ధపడి ఉన్నా, నన్ను నేను సంహరించుకుంటున్నాను గనుక పాపము చేత నరకమునకు వెళ్ళే అవకాశం ఉన్నది, కానీ ముక్తిని పొందే అవకాశం లేదు. అంతే కదండి. చాలామంది ఏమంటారంటే, వాణ్ణి వాడు సంహరించుకునే పదానికి ఏమని చెప్పారు చెప్పండి, లోకంలో ఏమంటారు? ఆత్మహత్య అని అంటారు. ఆత్మహత్య అనేది ఎక్కడైనా అసలు ఉన్నదా లేదా, ఇది ప్రశ్న. ఆత్మకు శాశ్వతత్వమే కాని మరణం లేదు. మరి వీడు ఆత్మహత్య అంటాడేమిటండి? ఏమనాలి దాన్ని? దేహత్యాగము అనాలి. తనంతట తానుగా దేహాన్ని వదిలిపెడుతున్నాడు కనుక దేహత్యాగము. దానంతట అదిగా పోతే మృతి అన్నారు. తనంతట తానుగా సంహరింపబడకుండా సహజంగానే మరణం వచ్చింది, దాన్ని మరణం అంటాం లేదా మృతి అంటాం. మృతి అంటే చావు అని కాదు అర్థం, మృత్ అంటే మట్టి అని అర్థం. మృతి చెందుట మరల మట్టిగా మారుట అని అర్థం, మృతుగా మారిపోవటం. అది సహజమైన మరణం. అలా కాక తనంతట తాను ప్రాణం తీసుకున్నాడు. ఏమనాలి దాన్ని? దేహత్యాగము అనాలి. ఆత్మహత్య అనే పదం శుద్ధ తప్పు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆత్మకు హననము ఖననము లేవు, ఆత్మశాశ్వతమైనది. మనమంతా ఈ మాట ఒప్పుకుంటామా ఒప్పుకోమా చెప్పండి? ఆత్మహత్య అనేదాన్ని కూడా ఒప్పుకుంటున్నామా ఒప్పుకోవట్లేదా? కనుక ఇప్పుడు చెప్పండి, ద్వైతులమా అద్వైతులమా మనం? ఖచ్చితంగా ద్వైతులమే, అద్వైతులం మాత్రం కాదు. కాకపోతే అద్వైత సిద్ధాంతం పట్ల విశ్వాసం మాత్రం ఉన్నది మనకు. విశ్వాసం ఉన్నది కనుకనే శంకర భగవత్పాదుల వారి యొక్క పాదాశ్రమును చేశాం, మనం పాదాలను ఆశ్రయించాం. ఆ అద్వైత తత్వం మీద మనకు అభిమానం ఉన్నది, కానీ ఆ తత్వం మాత్రం బోధపడడం లేదు. బోధపడాలి అంటే మనం ఎక్కడికి రావాలి అంటే, ఇదిగో ఇక్కడికి రావలసింది. పరిపూర్ణంగా ఆ శంకర భగవత్పాదుల వారు ఎప్పుడైతే కుమారుల భట్టు అర్థించాడో, కుమారుల భట్టుకు ఆశ్రమ స్వీకారాన్ని కలిగించారండి. ఆశ్రమ స్వీకారం ఇచ్చేశారు. అతడు సన్యసించాడు. ఆ తుషాగ్ని మధ్యంలో ఉండే ఆశ్రమ స్వీకారం చేశాడు. ఆశ్రమ నామాన్ని ఇచ్చారు ఆయనకు. అక్కడ నుండి కదిలి ప్రయాగ క్షేత్రానికి వచ్చినటువంటి వారు త్రివేణి సంగమ స్నానం చేసి ఆ ప్రయాగ క్షేత్రంలో ఆ స్నానం అయిపోయిన తర్వాత అక్కడ నుండి మాహిష్మతీపురానికి బయలుదేరారండి. కేవలం 32 సంవత్సరాల లోపు ఆసేతు శీతనగము 2 పర్యాయములు పర్యటించారు శంకరుల వారు. ఒక్కసారి కాదు, 2 పర్యాయాలు. ఇంత దూరము ఆయన కేవలం అంత చిన్న వయస్సులో ఎలా తిరగగలిగారయ్యా? ఏమండి, ఆ కాశ్మీరం వెడితే కాశ్మీరంలో శంకర భగవత్పాదుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం ఉన్నది, వెళ్ళిన వాళ్ళు చూసుండవచ్చు. కొండ పైన ఉంటుంది ఆ శివలింగం. ఎంత ఉన్నది ఆ లింగం అంటే, సుమారుగా అంత పెద్దది. మనం పట్టుకోవచ్చు, పట్టుకుంటే చేతికి అందనిది. అంత పెద్ద శివలింగం. ఆ కొండపైకి శంకర భగవత్పాదుల వారు ఎట్లా చేర్చారా అని సందేహం కలిగింది. నా శంకర విజయం చదివిన తర్వాత సందేహం తీరి ఆ లోపల అక్కడ కాశ్మీరంలో ఆయన తపస్సు చేసినటువంటి గుహ ఉన్నది.
ఏమీ అనుభూతి అండి. ఆ గుహలోకి వెళ్ళి కూర్చుని కాసేపు అలా ధ్యాననిష్ఠులం కనుక అయితే దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఆ తపోశక్తి యొక్క తరంగములు మనల్ని కూడా తాకుతాయి. ఇప్పటికీ ఉన్నాయి, ఆ అనుభవాన్ని పొంది చెబుతున్నా నేను. సుమారు 3 గంటల సేపు లోపల కూర్చున్నా నేను ధ్యానం చేస్తూ. అక్కడి నుంచి బయటకు రాలేక వెంట వచ్చిన వాళ్ళంతా కిందికి దిగారు. దిగిన తర్వాత వీడు రాలేదేమో అని చూసుకుని మళ్ళీ వెనక్కి వచ్చారు నా కోసం. కనుక అంత దివ్యమైనటువంటి అనుభూతి తలుచుకుంటేనే శరీరం గరుపు అరుతుంది. అంత దివ్యమైనటువంటి తపస్సు ఆ కాశ్మీరంలో ఆ కొండపైన అంత పెద్ద లింగాన్ని ఎలా మోసుకు వెళ్ళారు, ఏ విధంగా తీసుకువెళ్ళారు అంటే కేవలం ఒక్కటే సమాధానం చెప్పారండి, యోగ మార్గేన ప్రతిఫలంతే తథైవ సృజ్యతి మహాపురుషం. యోగ మార్గం చేత ఎంత బరువైన వస్తువైనా ఆకాశానికి కూడా పెడుతుంది. సూర్యమండలం ఎంత బరువు ఉన్నదండి, అంత బరువు ఉన్న మండలం ఆ సూర్యమండలం ఆకాశంలో తిరుగుతుందా లేదా? ఎంత బరువు ఉంటుంది చంద్రమండలం ఆకాశంలో నిలబడి ఉన్నదా లేదా? బంతి వలె కనబడుతోందే, అక్కడి నుంచి ఒక్కరోజును కూడా కిందికి పడలేదే సూర్యమండలం. బంతి వలె తిరుగుతున్నది సంచరిస్తున్నది, ఒక్కరోజు కూడా కిందికి పడుతున్నట్టుగా మనకు అనిపించలేదే చంద్రమండలం. ఎట్లా నిలబడి ఉన్నదయ్యా అక్కడ అంటే కేవలం ధర్మేణ అనే సమాధానం చెప్పారండి. మనం అంటూ ఉంటాం ధర్మం నశించిపోయిందయ్యా, లోకమంతా పాడైపోయిందని. పాడైపోలా, మహానుభావులైనటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. భారతీ తీర్థస్వామి వారు ఉండగా లోకం నశించిపోయే అవకాశం లేదు. కారణమేమంటే ఆయన తపస్సు అంత గొప్పది. కేవలం ఎక్కడో శృంగిబేరపురంలో ఉండి ఇక్కడ ఉన్న మనం స్వామి ఈ కష్టం నాకు వచ్చింది అని మనం మనస్సులో చెప్పుకున్నా ఈ చెప్పుకున్న విషయం వారికి చేరుతుందండి, వారి ఆశీర్వచనం మనకి చేరుతుంది. అది అక్కడ ఉన్నటువంటి తపోశక్తి, సామాన్యమైన విషయం కాదు. అయితే అంత శ్రమపడి తపస్సు చేయగలిగితే మనకు కూడా శక్తి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నచోత్పత్యంతి మానవా, ఏ మానవుడైనా ఎంత శక్తిని పొంది ఉంటాడు అంటే దివ్యమైనటువంటి శక్తి. ఆ శక్తిని తూకం తూయ్యలేము అన్నాం. ఈ శక్తి అంతా ఎక్కడ ఉన్నదయ్యా అంటే లోపలే ఉన్నది. నచైనం యోగ్యతే చపలం, నచైనం భావ్యతే మసురం, నచైనం సంపదంతుతే మానవా కిం కరోతి నయః. తలుచుకున్నట్లయితే, భావించినట్లయితే, ఆలోచించినట్లయితే మానవుడు చెయ్యలేని పని లేదు అని చెప్పారు. ఎంతవరకు వెళ్ళగలుగుతాడు? ఒక్క పురుషుడే కాదండి, స్త్రీలు కూడా. ఎవరైనప్పటికీ ఎంత స్థితి వరకు వెళ్తారు అంటే అహం బ్రహ్మాస్మి, అక్కడి దాకా వాడు వెళ్ళగలుగుతాడు. నేనే పరబ్రహ్మమును, తానే పరబ్రహ్మం అయిన తర్వాత ఇంకా వెళ్ళవలసిన స్థాయి పైన ఇంకేదైనా ఉన్నదా? ఏదీ లేదు కనుక వెళ్ళవలసిన పని లేదు. అక్కడికి వెళ్ళగలిగిన స్థితి ఎవరికి ఉన్నది? ఒక్క మానవుడికి మాత్రమే ఉన్నది. 84 లక్షల జీవరాశులు ఉంటే ఇన్ని జీవరాశుల్లోనూ ఉత్కృష్టమైనటువంటి జన్మ ఎవరిదయ్యా అంటే మానవ జన్మ. వాడు ఏ కులంలో పుట్టాడు అనే దాంతో సంబంధం లేదు, వాడు ఏ మతంలో ఉన్నాడు అనే దాంతో సంబంధం లేదు. వాడు ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్ళగలడు. అందుకనే శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారండి, జంతూనాం నరజన్మ దుర్లభం కింతు పుంవత్వం విధిధీయతాం ఏతత్ పుంవత్వేన బ్రాహ్మణత్వం అధిప్రత్యధిదీయతామన్నారు. అసలు మానవ జన్మ లభించడమే కష్టం, ఆ మానవ జన్మలో కూడా పుంవత్వం పురుషత్వం రావడం చాలా గొప్ప విశేషం. ఆ పురుషత్వంలో కూడా బ్రాహ్మణుడుగా పుట్టడం అనేటువంటిది ఇంకా గొప్ప విశేషం. ఎందుకయ్యా? వాడు బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నదండి. వాడి జీవితం అంతా ఎంత కష్టతరం అంటే, కేశవతీర్థస్వామి వారు పిడుగుర్రాళ్ళ, ఆయన చెబుతూ ఉండేవారు, ఒక బ్రాహ్మణుడు వీధి వెంట వెడుతున్నాడు, దేవాలయం ఉన్నది అక్కడ, ఆ ముందు నుంచే వెడుతున్నాడు. బ్రాహ్మణుని కర్తవ్యం ఏమిటిట? మెదలకుండా వెళ్ళిపోకూడదుట. వెళ్ళిపోతే ఆ లోపల కూర్చున్నవాడు ఉన్నాడే దేవాలయంలో, వాడు చూస్తూ చూస్తూ, ఎరా నీవు ఇటువంటి పని చేసావేమిటిరా అని ఒక్క మాట అంటాట. ఇంకా ఏమి అండు, ఇలా వెళ్ళిపోతున్నావేమిటిరా అని ఒక్క మాట అంటాట. వాడికి కలిగినటువంటి ఆ బాధ వీడికి శాపం అవుతుంది. ఏం చేయాలి వీడు? ఆ లోపలికి వెళ్ళాలి, పాద ప్రక్షాళన చేసుకోవాలి, ప్రదక్షిణం చెయ్యాలి, ఆ లోపలికి వెళ్ళి ఆయనకు నమస్కరించాలి, ఆ తరువాత బయటకు వచ్చి అక్కడే కూర్చుని ఒక్క 2 నిమిషాలైనా లోపల ఎవరిని చూచాడో ఆ చూచిన వాణ్ణి తన హృదయంలో చూసుకుని ధ్యానం చేయాలి. అర్థమవుతుందా అండి? అలా కనుక చేయగలిగితే అప్పుడు ఫలితాన్ని పొందుతాడు బ్రాహ్మణుడు. అదే శూద్రుడు ఆ వీధి వెంట వెడుతూ వెడుతూ లోపలికి వెళ్లకుండానే, శివయ్య నీకు నమస్కారం చేస్తున్నానయ్యా అని ఒక్క మాట అంటే చాలు, ఈ బ్రాహ్మణునకు ఎంత ఫలితం వచ్చిందో అంత ఫలితము శూద్రుడికి ఇస్తున్నాను అన్నాడు. ఎంత కష్టం చెప్పండి వాడి జీవితం. చేయవలసినటువంటి దాన్ని ఖచ్చితంగా ఆచరిస్తే గానీ వాడు పొందలేడు, ఆచరించకపోయినా పొందగలుగుతాడు వీడు. వీడి ధర్మం ఇది కనుక ఆ పుంవత్వంలో కూడా పురుషత్వం, దాంట్లో కూడా బ్రాహ్మణత్వం లభించడం అనేటువంటిది గొప్ప అదృష్టం. కారణమేమి అంటే, కర్మాచరణ చేస్తే జ్ఞానం కలుగుతుంది, కర్మాచరణ లేకుండా జ్ఞానం కలిగే అవకాశం లేదు. కనుక జ్ఞానం అతి త్వరగా పొందగలిగిన వాడు ఎవడయ్యా అంటే, కర్మాచరణ చేస్తున్నాడు కనుక బ్రాహ్మణుడు. అందువల్ల వాడి జీవితం అదృష్టం. తనకు ఆ జన్మ వచ్చినందుకే వాడు ఆనందపడాలి, ఆ జన్మను సార్థకం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి. అందుకనే వాడికి 8 ఏళ్ళు వచ్చే గర్భాష్టమే ఉపవీత, 8 ఏళ్ళు వచ్చేటప్పటికీ బ్రహ్మోపదేశం చేస్తారు. ఆ బ్రహ్మోపదేశం పొందిన నాటి నుండి ఆ తత్వాన్ని వాడు అనుష్ఠానం చేస్తాడు గనుక బ్రాహ్మణ అని అన్నారు. బ్రహ్మోపదేశాన్ని పొందినవాడు 25 ఏళ్ళు వచ్చిన వాడికి బ్రహ్మోపదేశం కాకపోతే వాణ్ణి బ్రాహ్మణుడు అనే అవకాశం ఉందా? జన్మనా జాయతే శూద్ర అని శాస్త్రం చెప్పింది. పుట్టుక చేత ప్రతి ఒక్కడు శూద్రుడే. ఎప్పుడు నీవు బ్రాహ్మణుడు అవుతున్నావు? సంస్కరింపబడిన తరువాత బ్రాహ్మణుడవు అవుతున్నావు. ఆ సంస్కారాన్ని పొందాలి కనుక కర్మ కావాలి, కర్మను అనుసరించి జ్ఞానాన్ని పొందాలి, ఆ పొందినటువంటి జ్ఞానాన్ని అనుసరించాలి. ఈ 3 విధానాలు కావాలి. 3 విధానాలు తెలుసుకోవాలి అంటే, ఇదిగో ఈ విషయంగా మనం మండన మిశ్రుల వారి దగ్గరకు వెడితే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు. కనుకనే శంకర భగవత్పాదుల వారు ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారండి? మండన మిశ్రుని దగ్గరకు బయలుదేరారు. ప్రయాగ క్షేత్రంలో త్రివేణి సంగమ స్నానం చేశారు శిష్యులతో కలిసి. ఆయన ఎప్పుడూ ఒంటరిగా లేడు, శిష్యులతోనే ఉన్నారు. గురువు అనబడేటువంటి వారు ఎవరైనా వెనక శిష్యులు ఉండి తీరాలి అన్నారు. పాఠం ఎక్కడ చెప్పాలయ్యా? ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే అప్పుడు చెప్పాలటండి. ఎక్కడ అనేటువంటిది సమస్య లేదు, ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే. గురువుగారు సంచి తీసుకుని మార్కెట్కు బయలుదేరారు, వెనుక శిష్యులు వెళ్ళాలి. ఒరే, ఈ విషయం నేను చెబుతున్నాను, మీరు అనండిరా. ఆయన ఈ చేత్తో చేత్తో అని మొదలుపెట్టేటప్పటికి వీళ్ళు పాఠం చెప్పాలి. మళ్ళీ సంత రోడ్డు మీదే. ఏమండి, ఆదిపట్ల నారాయణదాసు గారు హరికథలు నేర్పేవాట. వాజపేయాజుల సుబ్బయ్య గారు, నేతి లక్ష్మీనారాయణ గారు, వీళ్ళిద్దరూ శిష్యులు. ఆ ఇద్దరు వెనక నడుస్తూ వెడుతూ ఉండేవాళ్ళ. ఈయన ఎక్కడ చెప్పేవాడు కీర్తనలు వాళ్ళకి అంటే, రోడ్డు మీదే నడుస్తూ వెడుతూనే ఆయన కీర్తనలు చెబుతుంటే వీళ్ళు పాడుతూ ఉండేవాళ్ళు తాళం వేసి. అంతే, ఇంట్లో ఒక చోట కూర్చోవడం, గదిలో కూర్చోవడం, లేకపోతే కుర్చీలు ముందు బల్లలు, ఇవాళ చదువు కావాలి అంటే ఏం చెయ్యాలి? ఏసీ రూమ్ కావాలి, ఏమండి ఎంత గొప్పవాళ్ళు ఈ పీఠాన్ని నడిపేటువంటి వారు ఆ హరిహర శర్మ గారు ఆయన ఎవరండి? నిన్న చెప్పారు ఇవాళ రావట్లేదండి, నేను కాకినాడ పెడుతున్నాను, మళ్ళీ ఎల్లుండి నుంచి ఉంటానని. మొత్తం కూర్చునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా గది అంతా ఏసీ చేశారు మొత్తం. ఏమండి నేనేమనుకుంటున్నానో చెప్పమంటారా? నేను చెప్పేది అర్థమైనా కాకపోయినా ఏసీ ఉంది కనుక హాయిగా కూర్చున్నారు కాసేపు. ఏమండి చల్లగా సినిమా హాల్లో కూర్చున్నట్టు కూర్చున్నాం. ఎంత ఏర్పాటు! ఆ నైమిషారణ్యంలో సూతుల వారు శౌనకాది మహామునులకు చెబితే వాళ్ళు ఎక్కడ కూర్చున్నారండి? ఆ నైమిషారణ్యం వెళ్ళినప్పుడు సూతగద్దె అని ఉన్నది. ఆ సూతగద్దె దగ్గరకు వెళ్ళి చూస్తే మొత్తం అన్ని చెట్లే, చుట్టుపక్కల ఉన్నవంతా. ఆ చెట్లన్నీ ఎవరో కాదటండి, ఆనాడు అక్కడ ఉండి దీర్ఘసత్రయాగం చేసి లోకానికి ఫలితాన్ని ధారాదత్తం చేసినటువంటి ఋషులు మునులే వృక్షములై ఇప్పటికీ అక్కడ ఉన్నారు అని స్థలపురాణం. ఆ నైమిషారణ్యంలో ఏమండి ఎంత దివ్యమైనటువంటి ప్రదేశం! అక్కడ అడుగు పెడితేనే ఏదో అనుభూతి కలుగుతుంది. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, చక్రతీర్థం, ఎప్పుడూ ఎండిపోయే అవకాశం లేదు. పైగా ఊరటమే కాదు, ఆ నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఆ దిగినటువంటి వాడు ప్రదక్షిణం చేద్దాము అని అనుకోకపోయినా వాడంతట వాడు ప్రదక్షిణం చేసే స్థితిలో ప్రవహిస్తూ ఉంటాయి లోపల లోపలే ఆ నీళ్లు. చక్రతీర్థం, ఆ మనశ్చక్రం అక్కడ దిగబడిపోయింది అని చెప్పారు ఆ నైమిషారణ్యంలో. ఎన్నెన్ని దివ్య క్షేత్రాలు ఉన్నాయి ఈ భారత భూమిలో, ఒకటా రెండా అండి? కనుక మహానుభావులైనటువంటి శంకరుల వారు యోగ మార్గంలో బయలుదేరారు. అక్కడ ఉన్నాం మనం. ఆ శివలింగాన్ని కూడా కొండ మీదకి ఎట్లా తీసుకెళ్లారు అంటే యోగ మార్గేణా అంతే. దానంతటది వెళ్ళిపోయింది. కేవలం ఆ మంత్ర ప్రభావం చేత, యోగ సాధన చేత అణిమా మహిమ గరిమ లఘిమ ఈశిత్వ వశిత్వ ప్రాకామ్య ఇచ్ఛాకామ్య అనే 8 శక్తులు ఉన్నాయే, చాలా పర్వతము కూడా ఎంత అవుతుందండి? అణిమా చిన్నదిగా అయిపోతుంది. చిన్నదిగా ఉన్న అణువు కూడా గరిమ పెద్దదిగా కూడా అవుతుంది. ఆ భగవత్పాదుల వారు చెయ్యి వేసినంత మాత్రం చేతనే అది తేలికగా బెండువలే అయిపోయి భుజాన పెట్టుకుని కొండపైకెక్కే అంత తేలికగా తయారైంది. అంతే తప్ప గాలిలో లేచి వెళ్ళి అక్కడ కూర్చోలేదు ఆ శివలింగం. అందుకనే నిన్న చెప్పాం, మెరాకిల్స్ ఏవి చెయ్యలేదు శంకరుల వారు. కేవలం యోగము యొక్క తత్వాన్ని లోకానికి చూపించారు అంతే. నీవు కూడా యోగ సాధన చెయ్యరా, నీ జీవితాన్ని బాగు చేసుకుంటావు. ఇవాళ రోజున యోగా క్లాసులన్నీ దేని కొరకు జరుగుతున్నాయండి? గట్టిగా చెప్పండి. నడుము నొప్పులు పోవడానికి, మోకాళ్ళ నొప్పులు పోవడానికి, తలనొప్పులు పోవడానికి యోగా ఎందుకండి? ఇంతమంది MDలు ఉన్నారు, వాళ్ళంతా కష్టపడి చదివి చదివి మనకు గోళీలు ఇవ్వడం కోసమే కదా వాళ్ళు చదువుకున్నది, ఇంజెక్షన్లు చేయడం కోసం. వాళ్ళని వదిలిపెట్టి నేను యోగా క్లాసుకు, యోగ దేనికి ఉపయోగపడాలి? భగవద్ దర్శనం చేయడానికి యోగము కావాలే. ఇది సత్యమైనటువంటి మాట. వాస్తవాన్ని తెలుసుకోవడానికి యోగం కావాలే. అంతేగాని శరీరాన్ని నిలుపుకోవడానికి యోగం ఎందుకండి? ఈ శరీరం ఎంతకాలం నిలుస్తుంది? నువ్వు ఏం చేసి నిలిపినా దానికి అనుభవించవలసిన అవస్థలన్నీ అనుభవించవలసిందే ఈ శరీరం. ఎటువంటిదని చెప్పాం, గట్టిగా మీరు ఆలోచించండి. నిన్న చెప్పాం కదా, శరీరం ఎటువంటిదో, ప్రాణం పోయిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? అంతేకాదు, దీని నుండి బయటకు వచ్చే ఏ పదార్థమైనా సుగంధము కలిగి ఉన్నదా? ఒక్క విషయం చెప్పండి, ఈ శరీరం నుండి బయటకు వచ్చేటువంటి ఏ పదార్థమైనా సుగంధము కలిగి ఉన్నదా? అన్ని దుర్గంధములను వెడలగొట్టేటువంటి ఆ శరీరం మీద మనకెంత మమకారం! దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని పనులు చేస్తామండి? వీకో టెర్మరిక్ వెనిషింగ్ క్రీమ్, ఫేర్ అండ్ లవ్లీ, 6 గంటల సేపు అద్దం ముందు నుంచుని ఇవన్నీ పూసుకుని ఎంత పూసుకున్నా ఏం చేసినా అరగంట తరువాత మన ఒరిజినాలిటీ మన పక్కవాడు చెబుతాడు, మనకు తెలియదు. కనుక ఈ శరీరాన్ని నిలుపుకోవడం కోసం యోగా కాదు. యోగా దేనికి ఉపయోగపడాలి? గీతాచార్యుడు చెప్పాడు, సత్యజ్ఞేయ యోగం, ఏది వాస్తవమైనదో దాన్ని తెలుసుకోవడం కోసం యోగం కావాలి. ఆ యోగ సాధన దాని కొరకు ఉపయోగపడాలి. ఆ యోగ సాధన ద్వారా ఆధార చక్రం దగ్గర నుంచి ఆ కుండలిని శక్తిని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించేటువంటి శక్తి 84 లక్షల జీవరాశులలో ఒక్క మానవుడికున్నది తప్ప ఇంకా దేనికీ లేదు. అందుకనే మానవుడు నిలువున పెరుగుతున్నాడు, పశువు అడ్డముగా పెరుగును. దానికి అవకాశం లేదు, ఒక్క మానవుడికే ఉంది ఊర్ధ్వముఖంగా వెళ్ళే అవకాశం. ఆ దొరికిన అవకాశాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? చేతులారా వదులుకుని సంపాదించుట, సంపాదించిన దాన్ని వినియోగించుకునుట, నిద్రపోవుట, సంతానమును పొందుట, ఇది మాత్రమే జీవితము అనుకుని భ్రమపడి కొట్టుకుని ఏడుస్తున్నారు. రానే చెప్పేది వినండిరా అని చెబుతున్నారు శంకరుల వారు. అలా చెప్పడం కోసమే వచ్చారు ఆయన, యోగ మార్గంలో వచ్చారండి. ఆ యోగ మార్గంలో వచ్చి మాహిష్మతీపురంలో దిగారు. గగన మార్గం శిష్యులతో కలిసి కేవలం ఒక్క శంకరుల వారే కాదు, వారి శిష్యులు కూడా అంతటి శక్తి కలిగినటువంటి వాళ్ళే. హస్తమస్తక సంయోగం చేత పొట్ట పొడిస్తే అక్షరం ముక్క కూడా రానటువంటి వాడు తోటక వృత్తాలు రాసి తోటకాచార్యుడు అనేటువంటి పేరు పొందాడు. గురువు అనుగ్రహం ఎట్లా కలుగుతుంది? కేవలం మనస్సులో వీడు నావాడు అనే ఆలోచన గురువుకి ఎప్పుడు కలిగిందో, ఏమీ చెయ్యక్కర్లా, కూర్చోబెట్టి పాఠాలు చెప్పక్కర్లేదటండి. ఆ గురువు గనక చెయ్యి శిరస్సు మీద ఉంచి ఆ తర్జని, ఈ వేలు ఉన్నదే బటన వేలు, అది భ్రుకుటి మధ్యన ఉంచి నొక్కిపెట్టి కేవలం తాను అధ్యయనం చేసినటువంటి తత్వమును మనస్సులో తలుచుకుంటే ఈ విద్య మొత్తం వాడిలోకి వెడుతుందటండి, ఖచ్చితంగా వెడుతుంది. ఎప్పుడైతే వెళ్ళిందో తోటకాచార్యుడు అయిపోయాడు. ఏమీ రాదు, పొట్ట పొడిస్తే ఆయన కోసమే ఈ భజగోవింద శ్లోకాలు పుట్టినాయండి. అరుగు మీద కూర్చుని డుక్రుణీకరణే డుక్రుణీకరణే డుక్రుణీకరణే, అది కౌముదిలో సూత్రం, సంస్కృత వ్యాకరణ గ్రంథం సిద్ధాంత కౌముది అని ఉన్నది. ఆ సిద్ధాంత కౌముదిలో ఒక సూత్రం ఉన్నది, డుక్రుణీకరణే అని సూత్రం. ఆ వ్యాకరణ సూత్రాన్ని వాడు బట్టి పడుతున్నాడు, మర్చిపోతాడేమో అని నాబోటివాడే అరుగు మీద కూర్చుని డుక్రుణీకరణే 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 అంటున్నాడు. శంకరుల వారు ఆ పక్క నుంచి వెడుతూ వాడిని చూసి జాలి కలిగింది. జాలి కలిగి వాడికి చెప్పారండి ఆ సమయంలో, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణీకరణే, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓరి వెర్రివాడా, ఈ శాస్త్రాలు ఈ వ్యాకరణాలు నీకు సమయం దగ్గరకు వచ్చినప్పుడు ఉపయోగపడవురా, ఎవరైనా పెద్దలు కూర్చుంటే దాన్ని గురించి చర్చ చేయడానికి ఉపయోగపడతాయి. తరించాలి అంటే భజ గోవిందం, భగవంతుని స్మరించడం తప్ప ఇంకో మార్గం లేదురా. ఆ మార్గానికి వెళ్ళడం కోసమే శాస్త్రం అధ్యయనం చేయాలి తప్ప ఇలా బట్టి పట్టడం కోసం కాదురా అని అతన్ని శిష్యుడిగా చేర్చుకుని హస్తమస్తక సంయోగం చేత తోటకాచార్యుడుగా మార్చేశారు శంకర భగవత్పాదుల వారు. వారి కరుణ ఏమని చెప్పాలి? ఆ శిష్యులు కూడా అంత గొప్పవాళ్ళే, యోగ మార్గంలో బయలుదేరారు, మాహిష్మతీపురం చేరుకున్నారు. ప్రఫుల్ల రాజీవవనే విహారి తరంగరిఖత్కణ శిఖరార్ద్రఘ రేవామరుత్కంపిత సాలమాలఘ శ్రమాపహృద్భాష్యకృతం శిశేవే. చల్లని గాలులు వస్తున్నాయేటండి, అక్కడ అనేక రకాలైనటువంటి ఉద్యానవనాలు ఉన్నాయట మహిష్మతీపురంలో. ఆ ఉద్యానవనములలో ఉన్నటువంటి మొక్కలకు అనేక రకాలైనటువంటి పుష్పములు కుసుమించి ఉన్నాయి, వికసించి ఉన్నాయి. ఆ వాయుదేవుడు వాటిపై నుండి వస్తూ గంధవహుడు గనుక వాసనను ఆ సువాసనను మోసుకుని వచ్చి శంకరుల వారికి సేవ చేశాటండి. ఏమిటి సేవ అంటే సుగంధ పరిమళములు అందించి. ఎక్కడో కైలాసంలో ఉన్న శంకరుడు ఇప్పుడు దిగి రెండు కాళ్ళు రెండు చేతులు కళ్ళు ముక్కు ఇవన్నీ కలిగిన ఒక మానవుని వలె భూలోకంలో తిరుగుతున్నాడు. వాడికి నేను సేవ చెయ్యాలి కదా అనేటువంటి ఆలోచనతో దిక్పాలకుడైనటువంటి వాయుదేవుడు ఆ సుగంధాన్ని మోసుకుని శంకరుల వారి నాసాపుటములకు హృదయమునకు ఆనందాన్ని కలిగించాటండి. రేవా మరుత్కంపిత సాలమాల శ్రమాపహృద్భాష్యం. ఎక్కడెక్కడి నుంచో యోగ మార్గం చేత ప్రయాణం చేసి నా దగ్గరకు వచ్చాడు అని ఆ భూదేవి వాయుదేవునితో చెప్పిందటండి. జాగ్రత్తగా అర్థమవుతోంది కదా మీకు. ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఏమి అనుకోమాకండి, సహజ లక్షణం ఎప్పటికీ పోదు. సహజమైన లక్షణం ఒకటి ఉంటుంది, జాతి లక్షణం. మీరేదో అర్థం కాకుండా ఉండేటువంటి అమాయకులని కాదు నా ఉద్దేశం. 33 సంవత్సరాలు కళాశాలలో పనిచేయడం చేత ఆ పిల్లల్ని చెప్పేటప్పుడు అర్థమవుతోందా అని అడిగే అలవాటు చేత అంటున్నా, వేరే ఉద్దేశం చేత కాదు. అలవాటు ఎట్టా పోతుందండి? ఓ కండక్టర్ గారు రిటైర్ అయ్యాట. రిటైర్ అయ్యి నేను రిటైర్ అయ్యాను అని అందరికీ బంధువులకు ఉత్తరాలు రాద్దామని కార్డులు రాసే కాలం అది. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి, కార్డు ఓ 100 కార్డులు కొనుక్కొచ్చాట. పొద్దున్నే స్నానం చేశాడు, వాళ్ళ ఆవిడకి ఆజ్ఞ జారీ చేశాడు, నేను కార్డులు రాసుకోవాలి, ఈ లోపల కాఫీ కాచి తీసుకురా అని. అప్పట్లో ఈ ఇన్స్టెంట్ కాఫీలు ఏం లేవు, కాఫీ పొడి నీళ్లు కాచాలి, కాఫీ పొడి అందులో వేయాలి, మరిగించాలి, డికాషన్ వడగట్టాలి, పాలల్లో కలపాలి, ఎన్ని పరిశ్రమలు చేయాలి పాపం. అవన్నీ చేయడానికి 1 గంట పట్టింది. వీడు రాయడానికి కూర్చున్నాడు కానీ ఒక్క అక్షరం రాస్తే ఒట్టు. ఒక్క కార్డు మీద కూడా ఒక్క అక్షరం పెట్టలా, శ్రీరామ పెట్టలా వాడు. ఆవిడ కాఫీ కాచి తీసుకొచ్చింది. ఏమండి ఇంతవరకు రాయలేదా అని అడిగింది. ఎందుకో రాయటానికి చెయ్యి కదలటం లేదే అన్నాడు భార్యతో. ఆవిడ మహామేధావి ఆ భార్య. ఏమండి నేను చెబుతా చెయ్యి కదులుతుంది, కుర్చీలో కూర్చోండి అన్నది. వాడు కుర్చీలో కూర్చోగానే కుర్చీ పట్టుకునేట కదపడం మొదలుపెట్టింది, వాడు గబగబా రాయటం మొదలుపెట్టాడు. ఏమిటి కర్మ అంటే జీవితం అంతా కండక్టర్గా బస్సులో కూర్చుని రాసిన అలవాటు వాడికి. కదిలితే కానీ రాయలేడు. ఆ కారణం చేత వాడికెట్టా సహజాతమైన అలవాటు, నాది అదే అలవాటు. అందువల్ల అడుగుతున్నాను తప్ప వేరే అనుకోమాకండి. పెద్దలారా మన్నించండి, చాలా పసివాణ్ణి నేను. హరణమ పార్వతీపతయే హర హర మహాదేవ శివాయ గురవే నమ. కనుక భూదేవి మాహిష్మతీపుర ధరణి వాయుదేవునకు చెప్పింది, ఏమయ్యా సాక్షాత్తు శంకరుడే వచ్చి నా పైన అడుగు పెట్టాడయ్యా, చాలా ఆనందంగా ఉన్నదయ్యా, నీకు తగిన సేవ నువ్వు చెయ్యవయ్యా అని అడిగింది. ఆయన సేవ చేయడానికి ఏం చేశాడయ్యా? రేవా మరుత్కంపిత సాలమాల శ్రమ అపహృతు. అక్కడ ఉండేటువంటి ఉద్యానవనములలో చక్కగా వికసించిన పూలపై నుండి వచ్చి ఆ దివ్యమైన సుగంధాన్ని తీసుకొచ్చాడు. ఆ ఉద్యానవనంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారట. అంత చక్కగా ఉన్నటువంటి ఆ ప్రదేశం నుండి కదిలి వెళ్ళలేక శంకరుల వారు విశ్రాంతి తీసుకున్నారు. తస్మిన్ స విశ్రమ్య కృతాన్ని కగస్సన్. ఆ పక్కనే నది ప్రవహిస్తోందటండి. అక్కడ ఏం చేశారట? విశ్రమ్య విశ్రాంతి తీసుకుని కృత ఆన్హిక సన్, ఇది మనం అండర్లైన్ చేసుకోవలసినటువంటి మాట. ఆయన ఆశ్రమ స్వీకారం చేశారా లేదా చెప్పండి. అవునా కాదా? సన్యాసి పైగా ఒక్కసారి కాదు రెండుసార్లు ఆశ్రమ స్వీకారం చేసింది ఎవరయ్యా అంటే శంకరుల వారి. నాకు తెలిసినంతవరకు శంకర భగవత్పాదుల వారు గొప్ప విప్లవకారుడు. కేవలం సన్యాసి మాత్రమే కాదు, అసామాన్యమైనటువంటి తేజస్సు కలిగి లోకంలో ఒక సమానమైనటువంటి ధర్మాన్ని ప్రతిపాదించినటువంటి గొప్ప విప్లవ నేత, అటువంటి మహానుభావుడు. ఆయన ఆశ్రమ స్వీకారం చేసినటువంటి వారికి కర్మ పరిత్యాగం కదా అది, ఏ కర్మ ఆచరించేటువంటి అవకాశం లేదు కదా. మరి ఇక్కడ ఏం చెబుతున్నారు, కృత ఆన్హిక సన్న, ఏ ఏ కర్మలు చేయవలెనో ఆయా కర్మలను ఆచరించి అని చెప్పబడి ఉన్నది శ్లోకం. ఆయనకు కర్మత్యాగం కదా, సన్యాసి కదా, పైగా ఒక్కసారి కాదు మామూలుగా తనంతట తాను ఆశ్రమ స్వీకారం చేసి తరువాత మళ్ళీ సిద్ధ ఆశ్రమ స్వీకారాన్ని చేశారు. ఇలా ఉన్నటువంటి శంకరుల వారికు ఆన్హికములు ఏమున్నాయి, ఆయన చేయవలసిన కర్మలేమున్నాయి అంటే సన్యాసి చేయవలసిన కర్మలు కూడా ఉన్నాయండి. ఏ కర్మ లేకుండా ఊరికే కాషాయం కట్టుకుని దండం పట్టుకుని నిలబడ్డం మాత్రమే కాదు సన్యాసి, ఆయన చేయవలసినటువంటి నిత్య కర్మలు కూడా ఉన్నాయి. ఆ సన్యాసి యతి నియమములలో చెప్పబడతాయి, ఏ సమయంలో లేవాలి, ఏ సమయంలో స్నానం చేయాలి. ఏమండి, ప్రతి ఒక్క సన్యాసికే కాదు, గృహస్థ ఎప్పుడు చేయాలి, బ్రహ్మచారి ఎప్పుడు స్నానం చేయాలి, ఎటువంటి వస్త్రాన్ని కట్టుకోవాలి, వస్త్రము కూడా మనిషి యొక్క స్థితిని తెలియజేస్తుంది అన్నారు. ఏమండి, మా గురువు గారు చెప్పేవారు, ఉత్తరీయాన్ని ఎడమవైపున కనుక వేసుకున్నట్లయితే భార్య జీవించి ఉన్నది అని అర్థమటండి, కుడివైపున వేసుకుంటే భార్య వెళ్ళిపోయింది వీడు మాత్రం ఉన్నాడు అని అర్థం. రెండు వైపులా వచ్చేటట్టుగా వేసుకుంటే వానప్రస్థంలో ఉన్నాను అని అర్థం. అసలు ఉత్తరీయాన్ని తీసివేస్తే ఆశ్రమ స్వీకారము అని అర్థం. కనుక దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమి, ఉత్తరీయం లేకుండా ఉండే అవకాశం లేదు. ఎప్పటి వరకు, ఆశ్రమ స్వీకారం వరకు. అయితే ఇప్పుడు మనకి ఉత్తరీయం ఏదయ్యా అంటే వేసుకునే షర్టే ఉత్తరీయం అనుకుందాం, పైన వేసుకునేది ధరించేటువంటిది అని. కనుక ఆ విధమైనటువంటి నియమాలు యతీశ్వరులకు కూడా ఉన్నాయి. ఆ యతీశ్వర నియమాన్ని అనుసరించి కృత ఆన్హిక సన్ ఖస్వస్తిక ఆరోహణ జాలినీనే గచ్చన్నసౌ మండన పండితౌ కహ దాసీస్తదీయా సదరిశ మార్గే. ఆ మండన మిశ్రుని ఇల్లు ఎక్కడ ఉన్నదా అని వెతుకుతూ మార్గంలో వెడుతున్నారటండి. ఆ వెళ్ళే సందర్భంలో కొంతమంది స్త్రీలు ఏటికి నీరు తీసుకురావడం కోసం వెడుతున్నారు పాత్రలు తీసుకుని. ఆ రోజుల్లో ఇంట్లో పంపులు ఉండేవి కాదుగా, ఇప్పుడు మనం అంతకన్నా గొప్పవాళ్ళం కనుక పంపులు పెట్టుకున్నాం. ఏమండి, ప్రతి ఇల్లు ఒక శివాలయం అనేవాళ్ళు, శివస్వరూపం ఏట ఇవాటి రోజున ప్రతి ఇల్లు. ఎందుకని శివస్వరూపం అయ్యా అంటే శివుడి నెత్తిన గంగ ఉన్నది, ప్రతి ఇంటికి నెత్తిన ట్యాంకు ఉన్నది అన్న. ఆ ట్యాంకు గంగతో సమానంట. ఏమండి, కనుక ఆ ఇల్లు ఎవరయ్యా అంటే ఈశ్వర స్వరూపమే, అందులో ఏమీ అనుమానం లేదు. ఆ ట్యాంకు ఉన్నది కనుక ఎక్కడ పడితే అక్కడ పంపులు బిగించుకుంటాం, గొట్టాల ద్వారా నీళ్లు తెచ్చుకుంటాం. పాపం ఆ రోజుల్లో ఆ అవకాశం లేదు. కనుకనే కదా కన్న తల్లి పూర్ణానదికి వెళ్ళి నీళ్లు తీసుకురాలేక పడిపోతే ఊరి వాళ్ల వల్ల తెలుసుకున్న పిల్లవాడు పసివాడుగా ఉన్నటువంటి శంకరుల వారు వెళ్ళి ఆ తల్లిని సేద తీర్చి లోపలికి తీసుకుని వచ్చి ఆ నదీమ తల్లికి నమస్కారం చేసి పూర్ణ దయాపూర్ణ క్వచస్తుసే మమ మాతృ ఏవం ప్రస్థితితే గృహేన ఉపలభ్యతాం మామైవ ప్రార్థ్యతే అని నమస్కారం చేశారు. దయాపూర్ణ నీవు చాలా దయగలిగినటువంటి దానవు, వృద్ధురాలైనటువంటి నా తల్లి అంత దూరం నడవలేకపోతున్నది, కాస్త మా ఇంటి పక్క నుంచి వెళ్ళరాదా, దగ్గరగా వెళ్ళరాదా అని అడిగితే రేపు ఉదయం అయ్యేటప్పటికి నీ ఇంటి పక్క నుంచి వస్తానయ్యా అని ముహూర్తం పెట్టినటువంటి పూర్ణానది తెల్లవారి లేచేటప్పటికీ ఆ నది నుండి ఒక పాయ వీరి ఇంటి వెనక నుంచి ప్రవహిస్తుందండి. ఇప్పటికీ ఆ పాయ ఉన్నది, నేను వెళ్ళి చూసి వచ్చాను అక్కడ. ఆ తల్లి సమాధి అక్కడే ఉన్నది. సమాధి అంటే ఆవిడ ఖననం చేయలే, ఆ దహనమే చేశారు, గుర్తు కోసం అక్కడ ఇది కట్టారు అక్కడ. కనుక ఆ విధంగా అంత దివ్యమైనటువంటి తత్వం కలిగినటువంటి వారు శంకరుల వారు. పసితనంలోనే ఆ భగవంతుణ్ణి తన వశం చేసుకుని తానే భగవంతుడై నిత్యము ఆ భగవత్ తత్వాన్ని అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా దర్శింపజేసినటువంటి మహానుభావుడు ఆయన. కనుక ఆ మండనమిశ్రుని ఇల్లు ఎక్కడ ఉన్నది తెలుసుకోవాలి అని ఆ స్త్రీలు పాత్రలు తీసుకుని ఏటికి వెళుతున్నారు. వాళ్ళని అడిగారటండి, ఏమని, మండనమిశ్రుని ఇల్లు ఎక్కడా అని అడిగారు. ఆ పండితుని ఇల్లు ఎక్కడా, కుత్రాలయో మండన పండితస్యేతే ఏతాసప ప్రచ్ఛజలాయ గంత్రి తశ్చాపి దృష్ట్వా అద్భుత శంకరం తం సంతోషవత్యో దదురుత్తరోక్తిం. ఆ స్త్రీలంతా ఆ శంకర భగవత్పాదుల వారిని చూచిన తరువాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది అంటే దదుహు ఉత్తరోక్తిం, సమాధానం చెప్పేటువంటి స్థితిలో కూడా లేని స్థితికి చేరుకున్నారటండి. ఆశ్చర్యపోయి ఆ మూర్తిని చూస్తున్నారు. కాషాయాంబరధారి, శిఖ కూడా లేదు, శిరస్సు పైన ఆచ్ఛాదన ఉన్నది వస్త్రంతోనే, ముసుగు వేసుకుని ఉన్నారు, దండం చేత్తో పట్టుకుని ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ శంకరుల వారిని చూచినంతనే మనం చెప్పుకుంటూ ఉంటామే వేదాంత పరిభాషలో, ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, మాట కూడా బయటకు పెగలనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితిని పొందారండి. జలాయ గంత్రి పప్రచ్ఛ, ఆ వెళ్ళేటువంటి ఆ స్త్రీలు దృష్ట్వా అద్భుత శంకరం, అద్భుతమైనటువంటి ఈశ్వర స్వరూపాన్ని చూచి సంతోషవతి, దివ్యమైనటువంటి సంతోషాన్ని పొందారు. పొందినటువంటి వాళ్ళు దదుహు ఉత్తరోక్తిం, సమాధానం చెప్పలేని స్థితిలో ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉండిపోయారు. మళ్ళీ అడిగారటండి, శంకరుల వారి రూపము అంత దివ్యమైనది అంటే ఆయన అందంగా ఉన్నాడు అని కాదు అర్థం, ఆ లోపల ఉన్నటువంటి తపోశక్తి అటువంటిది. వేదవిధులైనటువంటి బ్రాహ్మణులు, నిత్య వేద అనుష్ఠానం చేసేటువంటి వారు ఎవరైనా మనకు కనబడితే మనకు తెలియకుండానే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాం. వాళ్లతో మనకు పరిచయం ఉండవలసిన పని లేదు. కారణమేమంటే వాళ్ళ శరీరంలో వాళ్ళ ముఖంలో ఆ కాంతి, ఆ తేజస్సు కనబడుతూ ఉంటుంది కనుక అప్రయత్నంగానే చేతుల్లేస్తాయి, నమస్కారం చేస్తాం. ఎంత వేదం చదువుకున్నా దాన్ని అనుష్ఠానం చేయకపోతే, దాని ఎందు దృష్టి లేకపోతే, వాడు ఒకవేళ పరిచయస్తుడైనా కనబడినా నమస్కరించాలి అని మనకు అనిపించదు. హృదయం చెప్పదు నీవు నమస్కారం చెయ్యరా అని. ఎందువల్ల అంటే వాడికి దాని పట్ల సరి అయిన ఆలోచన లేదు కనుక హృదయమే సమాధానం చెప్పటం లేదు. అటువంటి స్థితి ఏర్పడుతుంది. కనుక మన ధర్మం మనం ఆచరించామా, లోకంలో కీర్తింపబడతాం, గౌరవింపబడతాం కేవలం ధర్మాచరణ చేత. అందువల్ల ఆ శంకరుల వారిని చూచి ఆశ్చర్యపోయారు. వాళ్ళు మాట్లాడలేని స్థితిని పొందారు. ఆ స్థితిలో సమాధానం కొద్దిసేపటికి చెప్పారటండి. ఎంత గొప్ప సమాధానం చెబుతున్నారో విందాం. స్వత ప్రమాణం పరత ప్రమాణం కిరంగనాయత్ర గిరం గిరంతి ద్వారస్థ నిడంతర సన్నిరుద్ధ జానీహి తన్మండన పండితౌకః.
అయ్యా మహానుభవ, నీవు వెళ్ళేటప్పుడు ఏ ఇంటి ముందు పంజరములో చిలుకలు ఉండి ఆ చిలుకలు కూడా ఆడచిలుకలటండి, అవి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ చిలుకలు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాయి. ఎవరి ఇంటి ముందు చిలుకలు మాట్లాడుతున్నాయో ఆ ఇల్లు మండనమిశ్రుడిదే. పైగా చిలుకలు ఏం మాట్లాడుతున్నాయటా, స్వత ప్రమాణం పరత ప్రమాణం, వేదములు పౌరుషేయముల అపౌరుషేయముల అని చర్చ చేసుకుంటున్నాయట. ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఈ పరిశోధన. ఏనాడో మండనమిశ్రుని ఇంట వాకిట ఉన్న చిలకలు కూడా పరిశోధన చేసినాయి. మనకన్నా అవి ఎంత గొప్పవో చూడండి. వేదములు స్వత ప్రమాణం, వాటంతటా అవి పుట్టినాయా లేదు, ఎవరి వల్లనన్నా లోకంలో ప్రవర్తింపబడినాయా అనే విషయాన్ని గురించి అవి చర్చ చేసుకుంటూ ఉంటాయ్యా. ఆ చిలకలు ఎక్కడ ఆ విధంగా చర్చ చేసుకుంటున్నాయో అవి ఆ ఇల్లే మండనమిశ్రుని ఇల్లు. ఆ ఉన్నటువంటి స్త్రీలలో రెండవ స్త్రీ చెప్పిందటండి, ఫలప్రదం కర్మ ఫలప్రదో అజఘ కిరంగనాయత్ర గిరం గిరంతి ద్వారస్థ నీడాతర సన్నిరుద్ధ జానీహి తన్ మండన పండితౌకః. ఏ ఇంటి ముందు చిలకలు ఫలప్రదం కర్మ ఫలప్రదో అజహ, ఎంత గొప్ప ప్రశ్న అంటే ఇవాటికి కూడా గొప్ప గొప్ప వేదాంత పండితులు కూడా తేల్చుకోలేని విషయం అండి. మనం కూడా అనేక రకాలు, ఇందాక పెద్దలు చెప్పారు ఆ గోశాల అవన్నీ చూపించడానికి తీసుకువెడుతూ, ఎంతోమంది ఒక ఆయన చెప్పారు, ఎంతోమంది మహానుభావులు వచ్చారయ్యా ఇక్కడ, నీవు అదృష్టవంతుడివి, వాళ్ళందరూ చెప్పిన వేదిక ఎక్కి కూర్చుని చెబుతున్నావు నీవు, ఎందుకంటే నేనే చెప్పాను కదా పసివాడినని. పసివాడు ఎక్కడ కూర్చుంటాడండి, ఎక్కి తల్లి దగ్గర కూర్చుంటాడు, తల్లి సాక్షాత్తు దైవమే కదా, ఆ తల్లి సంకలో కూర్చుంటాడు. కనుకనే నేను కూడా అమ్మ ఒడిలో కూర్చున్నా, అందులో ఏం సందేహం లేదు. ఎంతోమంది మహానుభావులు మహానుభావులు వచ్చి ఇక్కడ చెప్పారయ్యా, చాగంటి కోటేశ్వరరావు గారు, పద్మాకర్ గారు, వీరందరికన్నా గొప్పవాడు ఎవరయ్యా, ఇవాటి రోజున పౌరాణిక లోకంలో మహానుభావుడు మొట్టమొదటి వాడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఆయన తరువాత ఎవరయ్యా అంటే సామవేదం షణ్ముఖ శర్మ గారు. మహనీయమైనటువంటి పాండిత్యం, సామాన్యమైన పాండిత్యం కాదు. అయితే ఒక్కటి, నా బోటి వాడికి ఆయన పురాణాలు అర్థం కావు, మీ బోటి వాళ్ళకి అర్థమవుతుంది. ఆ షణ్ముఖ శర్మ గారి ప్రవచనం వినాలి అంటే ఒక స్థాయి కావాలి. సామాన్యమైన మానవుడు కూడా వినగలుగుతాడు చాగంటి వారిది. రాజమండ్రిలో భాగవతం చెప్పాను నేను, ఆ చెప్పేటప్పుడు ఒక రోజున చాగంటి వారు వచ్చారు. అయ్యా మీరు వచ్చారు కదా, మీరు కాసేపు చెప్పండి అన్నాం, పెద్దల్ని గౌరవించాలి మనం. సరేనయ్యా అన్నారు, కూర్చున్నారు. అశేషమైన జనం. ఒక ఆవిడ కూర్చోలేక నిలబడలేక ఇంటికి వెళ్ళిపోదామనుకుని ఓ ఆటో అతన్ని పిలిచి, ఏమయ్యా నేను ఇంటికి వెళ్ళాలి వస్తావా అని అడిగింది. వాడేమన్నాడో తెలుసునా అండి, నేను అక్కడే నుంచుని వింటున్నా. ఆ పంతులు గారు చెప్పేది అయిపోయిన తర్వాత రమ్మంటే వస్తానమ్మా ఇప్పుడు రానన్నాడు వాడు. అవునండి, రిక్షావాణ్ణి కూడా నిలబెట్టి వినిపించి ధర్మాన్ని అందించగలిగిన నేర్పు చాగంటి వారికి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆ ధారణాశక్తి కానీ, ఆ
చాలా గొప్ప విషయం. ఏ విషయాన్నైనా మనం అడిగితే దానికి సమాధానం చెప్పగలిగిన, సప్రమాణంగా సమాధానం చెప్పగలిగిన నేర్పు సామవేదం వారు. ఇవాళ రోజున ఇంకెవ్వరూ లేరు ఆయన తప్ప. అంతటి మహనీయుడు, అటువంటి మహానుభావులు కూర్చున్న వేదిక సామాన్యమండి. మనకు తెలియకుండానే మంచి విషయాలు వస్తూ ఉంటాయి. ఆ ప్రదేశం యొక్క గొప్పతనం నేను ఎందుకు చెప్పానంటే, ఈ విషయం మండన మిశ్రుని ఇంట వాకిట ఉన్న చిలకలు కూడా దేన్ని గురించి చర్చ చేస్తున్నాయి అంటే వేదాంత చర్చ చేస్తున్నాయి. అవి చిలకలు కారణమేమంటే ఆ మండన మిశ్రుని ఇంటి వద్ద ఉండడం చేత. ఏమీ తెలియని చిలుకలు కూడా ఫలప్రదం కర్మ. మనకు ఫలాన్ని ఇచ్చేది కర్మయే ఇస్తున్నదా? లేదు. అజహ పుట్టుకే లేనటువంటి భగవంతుడు ఇస్తున్నాడు ఆ కర్మఫలం. గీతాచార్యుడు ఏమని చెప్పాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అని చెప్పాడు. అంతే కదండి. అయితే ఇది ఇక్కడ ఏం భావం అర్థం చేసుకుంటారు అంటే, భగవంతుడు ఏం చెప్పాడు న్యాయంగా? కర్మణ్యేవాధికారస్తే కర్మ చేయటం వరకే తప్ప ఫలాన్ని గురించి ఆలోచించేటువంటి హక్కు నీకు లేదయ్యా అన్నాడు. అంతే తప్ప ఫలాన్ని నేను ఇస్తానయ్యా అని ఆ శ్లోకంలో ఎక్కడైనా ఉందా? కనుక ఈ చిలకలు ఏం ప్రశ్న వేసుకుంటున్నాయి? ఫలప్రదం కర్మ, ఫలప్రదో అజహ. మనం చేసినటువంటి కర్మకు ఫలితాన్ని ఇచ్చేటువంటిది మనం చేసిన కర్మే ఇస్తోందా? లేదు. వీడు ఈ కర్మ చేశాడు కనుక ఈ ఫలితాన్ని ఇద్దాము అని భగవంతుడు ఇస్తున్నాడా? ఎవరి వల్ల ఫలితం వస్తున్నది అని ఆ చిలకలు ప్రశ్న వేసుకుని, ఒక చిలక అడిగితే ఇంకో చిలక సమాధానం చెబుతుందటండి. చిలుకలే ఇప్పటి వరకు మనం ఇంట్లో కూర్చుని ఈ ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నామా? మనం అంటున్నా, మీరు అంటల్లా. ఆలోచించండి, ఎప్పుడైనా ఈ ప్రశ్న వేసుకున్నామా? ఉప్పు అయిపోయింది, మిరపకాయలు అయిపోయినాయి, వాడు ఫీజు అడుగుతున్నాడు, వీడు పుస్తకాలు అడుగుతున్నాడు. ఈ కర్మ తప్ప ఎప్పటికీ ఎప్పుడైనా ఇంతవరకు మనం ఏదైనా కష్టం కలిగితే అప్పుడు వాడు గుర్తుకొస్తాడు. దుఃఖమే సుమిరన్న కోయి అని సూత్రం. ఆ భగవంతుడు ఎప్పుడు గుర్తుకొస్తాడయ్యా అంటే, బాగా కష్టాలు వచ్చినప్పుడే. నన్నేమిటో పరీక్ష చేస్తున్నాడు వాడు ఎవడో అనుకుంటున్నట్ట. పక్కనున్న వాడితో చెప్పాడు బస్టాండ్లో నిలబడి, ఏమిటో భగవంతుడు పరీక్ష చేస్తున్నాడండి అన్నట్ట. ఏ విషయంలో రా అన్నాడు. నేను ఎక్కవలసిన బస్సు ఇంకా రాలేదండి, అందుకోసమే అంటున్నానన్నట్ట. వీడి బస్సు ఆపటమైనా భగవంతుడి పని, వేరే పని లేదు వాడికి. ఏమండి, చిట్ట చివరికి భగవంతుడు ట్రాఫిక్లో పోలీసులాగా బస్సులు నాపే పనేవాడిది. ఏమి కర్మ పట్టింది వాడికి? అప్పుడు అటువంటి సమయాల్లో ఆ భగవంతుడు గుర్తుకొస్తాడు, పరీక్ష చేస్తున్నాడు అంటారు. ఏమిటో వాడు ఫలితాన్ని ఇట్లా ఇచ్చాడు అంటారు. అవి మాత్రం ఏం మాట్లాడుకుంటున్నాయి? ఫలప్రదం కర్మ. మనకు ఫలితాన్ని ఇచ్చేది మనం చేసిన కర్మ ఇస్తున్నదా? లేదు. ఈ పనికి ఈ ఫలితం ఇస్తాను అని భగవంతుడు ఇస్తున్నాడా? తేల్చి చెప్పమని ఒక చిలుక ఇంకొక చిలుకను అడుగుతోందండి. అలా ఎక్కడ అడుగుతున్నాయో ఆ ఇల్లే మా మండన మిశ్రుణ పండితుని ఇల్లయ్యా, అక్కడికి వెళ్ళమన్నారు వాడు. అంతటితో ఆగల, జగద్ధ్రువం స్యాత్ జగద్ధ్రువం స్యాత్ కిరంగన ఎత్ర గిరం గిరంతి. ఏది శాశ్వతం? జగత్ ధ్రువం, జగత్ అధ్రువం. ఈ జగత్తంతా శాశ్వతమైనదా కాదా? ఏమండి, మనం ఏమనుకుంటాం? అన్నీ శాశ్వతమే. చిట్ట చివరికి 80 ఏళ్ల వయస్సు వచ్చినా వాకిట్లో ఒక చీపురు పుల్ల కనపడితే ఆ పెద్ద మనిషి ఏమంటాడు? వీళ్ళకి వస్తువు మీద విలువ తెలియటం లేదు, ఏమిటో ఇట్లా పారేసుకుంటున్నారు అని ఆ చీపురు పుల్ల తీసి జాగ్రత్తగా వెళ్ళి చీపురులో గుచ్చుతాడు. ఈ వయస్సులో ఉన్నవాళ్ళు ఎందుకు వచ్చింది ముసలాయనకి పని అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు. అవునా కాదా చెప్పండి. నిత్య జీవితంలో ఇటువంటివి జరుగుతూ ఉంటాయా లేదా? ఎందుకు అంత వయస్సు వచ్చినా ఒక్క చీపురు పుల్ల మీద అంత శ్రద్ధ దేనికి? చీపురు పుల్లని కాపాడడానికి తాపత్రయపడుతున్నావు. నీ శరీరాన్ని నీవు కాపాడుకోగలవా? ఎంతకాలం ఉంటుంది? ఆ సమయం వచ్చింది అంటే చెప్పా పెట్టకుండానే వాలిపోతుందే. ఎవరికి తెలుస్తుంది? జాతస్యకి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. వచ్చావా వెళ్ళిపోక తప్పదు. ఏది శాశ్వతం? కనుక ఈ జగత్తంతా శాశ్వతమేనా లేదు శాశ్వతం కాదా? ఏది శాశ్వతము? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటి సూత్రాన్ని ప్రతిపాదించినాయిటండి ఆ చిలుకలు. ఏమండి, శంకరుల వారు అక్కడికి వెళ్ళారు, వెళ్ళేటప్పటికీ అవి మాట్లాడుకుంటున్నాయి. ఏమని? ఏది సత్యమైనది? ఈ జగత్తంతా సత్యమైనది అవునా కాదా? మాట్లాడుకుంటున్నాయి. పైగా అవి ఏ భాషలో మాట్లాడుతున్నాయో తెలుసా అండి? సంస్కృతంలోనే మాట్లాడుకుంటున్నాయి. వాటికి వేరే భాష లేదు. ఎందుకంటే వాటికి భాష రాదు. మనం ఏది మాట్లాడితే అది. ఆ బెంగళూరు వెళ్ళా నేను, ఆ బెంగళూరు దగ్గర గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమం. ఆ ఆశ్రమానికి చూడ్డానికి వెళితే ఆ చిలకలు రండి రండి అంటున్నాయి లోపలికి. ఆయన దగ్గర బోల్డన్ని అనేక రకాలైన చిలకలు, రంగురంగుల చిలకలు ఉన్నాయి, పశుపచ్చవి కూడా ఉన్నాయి. అవి మాట్లాడుతున్నాయి. తెలుగు వాళ్ళు వస్తే తెలుగులో మాట్లాడుతున్నాయి, ఇంగ్లీషు వాళ్ళు వస్తే ఇంగ్లీషులో మాట్లాడుతున్నాయి. నాకన్నా అవి గొప్పవి కదా అనుకుని నమస్కారం చేసి, ఎవరు వస్తే వాళ్ళతో ఆ భాషలో మాట్లాడుతున్నాయి. వాళ్ళు మాట్లాడుకునే మాటలు విని ఆ భాషలోనే వాళ్ళని రండి అని పిలుస్తున్నాయి. ఇక్కడ మండనమిశ్రుని ఇంట ఉన్నటువంటి ఆ చిలుకలు శంకరుల వారు చూసేటప్పటికీ బ్రహ్మ సత్యం జగన్మిథ్య, ఈ లోకమంతా మిథ్య, ఉండిపోయేదే శాశ్వతమైనదేదయ్యా అంటే పరబ్రహ్మతత్వమే అని ఒక చిలుక ఇంకొక చిలుకకు సమాధానం చెబుతున్నదటండి. ఈ మాటలు విన్నారు శంకరుల వారు. చాలా గొప్పగా చెప్పారయ్యా, ఎంత గొప్పగా ఉన్నది. ఇవే ఇంత గొప్పగా ఉంటే మండనమిశ్రుడు ఇంకెంతటి గొప్పవాడు? ఇక్కడ విచిత్రం ఏమిటో తెలుసా అండి? మండనమిశ్రుని వాకిట్లో ఉన్న చిలుకలు మాత్రమే వేదాంత చర్చ చేస్తున్నాయా? మండనమిశ్రుడు కేవలం కర్మజడు అంతే. జ్ఞానము లేదక్కడ. ఏమున్నది మండనమిశ్రుని వద్ద? కర్మజడత్వము. కర్మ ఆచర ఉదయం 4 గంటలకు లేవాలి అని శాస్త్రం చెప్పింది కనుక 4 గంటలకు లేస్తాడంతే. ఎందుకోసం లేవాలి అనేది లేదు. ఏం చెయ్యాలి అని శాస్త్రం చెప్పిందో ఆ పని చెబుతాడు. శాస్త్రాన్ని అనుసరించి, వేదాన్ని అనుసరించి ఏ ఏ కర్మలు ఆచరించాలో ఆయా కర్మలు ఆచరించడమే తప్ప వాటికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు. కానీ ఆయన్ని ఆశ్రయించుకుని ఉన్న చిలుకలు కూడా ఏది సత్యమైనది ఏది అసత్యమైనది అనేది ఆలోచిస్తున్నాయి. కనుకనే ఆ కుమారుల భట్టు నన్ను ఇక్కడికి పంపించాడు, నేను లోపలికి వెళ్ళవలసి ఉన్నది అని ఆలోచించారు. ఆ ద్వారములు బంధింపబడి ఉన్నాయి, తలుపులు మూసేసి ఉన్నాయి, లోపలికి వెళ్ళే అవకాశం లేదు. పూర్వపు రోజుల్లో ఇళ్ళు ఎలా ఉండేవి అంటే మండువాలోగిలి అంటారు దాన్ని. చుట్టూ ఇల్లు ఉంటుంది, మధ్యలో ఖాళీ ఉంటుంది, పైనుంచి కిందికి దిగవచ్చు. అటువంటి ఇల్లు ఆ మండనమిశ్రుని ఇల్లు. యోగ మార్గం చేత ఆకాశానికి వెళ్ళి అక్కడ నుండి ఆ మండనమిశ్రుని ఇంట్లో దిగారు శంకరుల వారు. ఈ దిగిన క్షణం నుంచి ఏం జరిగింది ఏమిటి అనేటువంటి విషయం మరలా రేపు సాయంకాలం 6:30 గంటలకు కలుసుకుందాం. రేపటి నుంచి ఆ శంకరుల వారికి మండనమిశ్రునకు జరిగినటువంటి అద్వైత చర్చ, కర్మకాండ యొక్క చర్చ. కర్మకాండ చేయవలెనా అక్కరలేదా? జ్ఞానాన్ని మాత్రమే పొందవలెనా, జ్ఞానంతో పాటు కర్మ కూడా ఆచరించవలెనా, ఈ అనేక రకాలైనటువంటి మానవ ధర్మాలను శంకరుల వారు ప్రతిపాదించారు. కనుక మనం అవన్నీ కూడా మననం చేసుకుందాం అని తెలియజేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యగ శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మన వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మయే తత్ శంకర విజయ ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్రి శంకర దివ్యచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి.